ಓಂ ಅಜ್ಞಾನತಿಮಿರಂಧಸ್ಯ ಜ್ಞಾನಾಂಜನಾಶಲಾಕಯ ಚಕ್ಷುರೋನ್ಮಿಲಿತಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ನಮಃ ಓಂ ವಿಷ್ಣುಪಾದಾಯ ಕೃಷ್ಣಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೆ ಶ್ರೀಮತೇ ಭಕ್ತಿವೇದಾಂತ ಸ್ವಾಮಿನಿತಿ ನಾಮಿನೇ ನಮಸ್ತೆ ಸರಸ್ವತೀ ದೇವೇ ಗೌರವಾಣಿ ಪ್ರಚಾರಿಣೇ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾದಿ ಪಾಶ್ಚಾತ್ಯ ದೇಶತಾರಿಣೇ ವಾಂಚಾಕಲ್ಪತರುಭ್ಯಶ್ಚ ಕೃಪಾಸಿಂಧುಭ್ಯೈವ ಚ ಪತಿತಾನಾಂ ಪಾವನೇಭ್ಯೋ ವೈಷ್ಣವೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ ಶ್ರೀವಾಸಾದಿ ಗೌರಭಕ್ತವೃಂದ. ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ. ಮೂಕಂ ಕರೋತಿ ವಾಚಾಲಂ ಪಂಗುಂ ಲಂಘಾಯತೇ ಗಿರಂ ಯತ್ ಕೃಪಾತಮಹಂ ವಂದೇ ಶ್ರೀ. హరే కృష్ణ. నిన్న మనం రామాయణ సిరీస్లో మొదటి లెక్చర్, అది రామాయణం యొక్క ప్రాముఖ్యత, మన హిందూ ధర్మంలో రామాయణం యొక్క స్థానం ఏమిటి, ప్రభుపాదులు గారు రామాయణం గురించి ఏం చెప్పారు, మరియు రామాయణం అనేది ఎలాగా మన నేటికి కూడా మన మానవ జీవన వాల్యూ సిస్టమ్, దట్ ఈస్ వాల్యూ సిస్టమ్ తెలుగులో ఏమంటారంటే నైతిక విలువలు అనుకోండి. సో ఆ నైతిక విలువలు అనేవి ఈరోజు మన భారతదేశపు నైతిక విలువలు కానీ సామాజిక విలువలు కానీ, వాటిని రామాయణం ఏ విధంగా ప్రభావితం చేసింది. సో హౌ రామాయణం ప్లేడ్ యూనో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ రోల్ ఇన్ మౌల్డింగ్ ఆఫ్ ద యూనో వాల్యూ సిస్టమ్ ఆఫ్ భారతదేశం ఇండియన్స్ దట్ వీ హవ్ సీన్. సో నిన్న భక్తులు చాలామంది పార్టిసిపేట్ చేశారు అండ్ ద రెస్పాన్స్ హెస్ బిన్ అమేజింగ్. యాక్చువల్గా నన్ను ఈ రామాయణం గురించి చెప్పమన్నప్పుడు నాకు, నేను ముందే ఇప్పుడు చెప్పలేదు, సో ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్. అండ్ సెకండ్ థింగ్, భక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క మూడ్లో ఉన్నారు కరోనా ప్రభావంతో. సో ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారని సందేహం ఉండేది నాకు, కానీ నిన్న సుమారు 70 మంది భక్తులు దాని జాయిన్ అవ్వడం జరిగింది. సో ఐ ఫెల్ట్ మోర్ ఎంకరేజ్డ్. నేను యాక్చువల్గా ఎక్స్టెంపోర్లో చెప్పాను ప్రిపరేషన్ లేకుండా, బట్ కానీ ఇంతమంది భక్తులు శ్రద్ధ చూపిస్తున్నప్పుడు నా తరపున బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలని చెప్పి నిర్ణయించుకున్నాను. సో ఈ యొక్క రామాయణం నన్ను చెప్పమని నాకు ప్రేరణ ఇచ్చిన వైష్ణవులకి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఎందుకంటే దే హ్యావ్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ టు ప్యూరిఫై మై సెన్సెస్. నా యొక్క ఇంద్రియాలు, ఎస్పెషల్గా ఈ యొక్క నోరు, వాక్శక్తి, దాన్ని శుద్ధీకరణ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి భాగవతంలో వస్తుంది, 3వ స్కందంలో వస్తుంది, మైత్రేయ ముని విదుర సంవాదంలో వస్తుందన్నమాట. అక్కడ విదుర అడుగుతారు, కొన్ని ప్రశ్నలు అడుగుతారు మైత్రేయమునికి, దానికి మైత్రేయముని సమాధానం చెప్పాల్సి వస్తుంది. సో మైత్రేయుడు అంటాడు అనమాట, అక్కడ మంచి శ్లోకం వస్తుంది, భాగవతం 3వ స్కందంలో వస్తుంది. ఏమంటారంటే మైత్రేయుడు, తథాపి కీర్తియామంగా యథామతి యథాశ్రుతి అంటారు అనమాట. తథాపి దేర్ ఫోర్ కీర్త్యం అంగ అంటే మై డియర్ సన్, అంగ అంటే మనకన్నా చిన్నవాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు అంగ అంటారు భాగవతంలో వస్తుంది. సో మైత్రేయుడు, మైత్రేయ ఈజ్ ఏ ఎల్డర్లీ పర్సన్ దాన్ విదుర, సో మైత్రేయ ఇస్ కాలింగ్ విదుర యాజ్ అంగ. తథాపి కీర్తియామి, సో దేర్ ఫోర్ ఐ విల్ స్పీక్, నేను ఇప్పుడు మాట్లాడతాను. ఎవరి గురించి మాట్లాడతాను? యథామతి, ఏం మాట్లాడతాను? యథామతి యథాశ్రుతం అంటే నోటుకి ఏదో సరి మాట్లాడను, లేకపోతే మన నా యొక్క ఫెర్టైల్ మైండ్ వాట్ ఎవర్ ఇట్ స్పెక్యులేట్స్ ఐ విల్ నాట్ స్పీక్. మనసు అనేది సొంత కవితం కొడతానే ఉంటుంది, ఎప్పుడు కొడుతూనే ఉంటుంది అనమాట, ఇలాగా అలాగా. బయట వాళ్ళు కూడా పోయిట్స్ వాళ్ళ ఇద్దరు రచనలు రాస్తూ ఉంటారు, దానికి ఏవేవో అవార్డులు వస్తూ ఉంటాయి, కానీ దానివలన వినేవాడికి లాభం లేదు, చెప్పేవాడికి లాభం లేదనమాట. ఎందుకంటే దట్ ఈస్ లైక్ ఏ క్రాప్, దట్స్ లైక్ ఏ బుల్లెట్ వితౌట్ గన్ పౌడర్, దానిలో ఏ పవర్ ఉండదు. ఎందుకంటే అది పరంపర నుంచి రావట్లేదు కాబట్టి. ఇక్కడ ఇక్కడ మాత్రము మైత్రేయము చెప్తున్నారు యథామతి యథాశ్రుతం అంటే వాట్ ఎవర్ ఐ హర్డ్ యథాశ్రుతం అంటే నేను ఏదైతే విన్నానో మరియు యథామతి ఏదైతే నేను అసిమ్యులేట్ చేసుకు అసిమ్యులేట్ అంటే నిధిధ్యాసనం ఏదైతే నేను గ్రహించానో ఏదైతే నేను విన్నానో అంటే ఏదైతే సాక్షాత్కారం పొందానో అంటే మనం ఏం వింటాము మరియు ఏం సాక్షాత్కారం పొందుతామో అదే చెప్పాలి. అంతేగాని నాకు ఎలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది చెప్పకూడదు, అప్పుడు అది పరంపర అనిపించుకోదన్నమాట. సో మైత్రేయ ఈజ్ క్లియర్లీ టెలింగ్, ఒక 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 స్పీకర్ అనేవాడు ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అనే విషయం గురించి క్లియర్ చెప్తున్నాడు అనమాట. తతాంపి కీర్తియామంగా యథామతి యథాశ్రుతం అని చెప్తారో చెప్తున్నాడు. కీర్తిం హరే స్వామి సత్కర్తుం అంటే ఏంటంటే కీర్తిం నేను స్తుతిస్తాను కీర్తిస్తాను, ఎవరికి హరే అంటే హరిని కీర్తిస్తాను, దానివల్ల ఏంటి ఉపయోగం? స్వాం సత్కర్తుం, స్వాం అంటే స్వయం, స్వామ్ అంటే నా యొక్క, సత్కర్తుం అంటే నా యొక్క ఇంద్రియాలు. ఇక్కడ ఏ ఇంద్రియము ఎస్పెషల్గా ఏ ఇంద్రియము? నోరు, జిహ్వ, టంగ్, మై టంగ్ అండ్ మై మౌత్. ఎందుకంటే ఈ జిహ్వాన్ని కంట్రోల్ చేసుకోవడం అన్నిటికైనా ముఖ్యం. సేవన్ ముఖేహి జిహ్వాదో స్వయం ఏవ స్పృహత్యద. టంగ్ అండ్ జెనిటల్స్ ఈ రెండు కంట్రోల్ అయితే అన్ని కంట్రోల్ అయిపోతాయి, ముఖ్యంగా టంగ్ అన్నమాట. మనం ఏం తింటున్నాం ఏం మాట్లాడుతున్నాం. సో ఈ విధంగా కీర్తిం హరేర్ అంటే హరిని కీర్తించినప్పుడు ఏమవుతుంది? స్వాం సత్కర్తుం నా యొక్క ఇంద్రియాలు శుద్ధీకరణ అవుతాయి, నా యొక్క వాక్శక్తి శుద్ధీకరణ అవుతుంది అన్నమాట. గిరాద్ అన్యాభిదాశితం, ఒకవేళ అలా చేయకపోతే ఏమవుతుంది? అన్ని అభిదాశితం అలా చేస్తే ఏమవుతుంది? గిరాద్ అంటే పతనం అయిపోతుంది, అంటే మై సెన్సెస్ బికమ్ అన్చేస్ట్. చేస్ట్ అంటే శీలవతి, చాలా సింపుల్ చెప్పాలి. చాస్టిటీ అంటే ఏంటంటే మన యొక్క ప్యూరిటీ మెయింటైన్ చేయడం అనమాట. విమెన్స్ ప్యూరిటీ అంటే చాస్టిటీ, ఇంప్యూర్ అంటే అన్చేస్ట్ అనమాట. అంటే మన ఇంద్రియాలు అశుద్ధం అవుతాయి, వ్యభిచారంతో సమానం అనమాట. కృష్ణుడి తప్ప మనం వేరే దేనైనా స్తుతిస్తే ఇంద్రియాలు వ్యభిచార వృత్తిలో పడినట్టు లెక్క. ఎందుకంటే ఇంద్రియాలు అనేవి భగవంతుని, మన యొక్క జిహ్వ అనేది భగవంతుణ్ణి స్తుతించడం కోసమే వాడాలన్నమాట. సో మైత్రేయ ఈజ్ టెల్లింగ్ మీరు నన్ను ఈ ప్రశ్నలు అడుగుతున్నారు, నాకు నన్ను భాగవతం చెప్పమని చెప్తున్నారు. సో ఖచ్చితంగా నేను ఏమైతే విన్నానో, ఏమైతే నేను ఏమైతే నేను సాక్షాత్కారం పొందానో, ఏదైతే నేను నా పూర్వీకుల నుంచి నా ఆచార్యుల నుంచి విన్నానో అదే చెప్తాను. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే నా యొక్క ఇంద్రియాలు, మిగతా వాళ్ళకి లాభం ఉందో లేదో నాకు తెలియదు, కనీసం నా యొక్క ఇంద్రియాలే శుద్ధీకరణ అవుతాయి కదా. అలా చెప్పకపోతే ఏమవుతుంది? గిరాద అన్యాభిదాశితం, దెన్ నేను మై సెన్సెస్ విల్ బికమ్ పొల్యూట్, ఆ ఇంద్రియాలు అశుద్ధం అవుతాయి, పొల్యూట్ అండ్ దిగ అన్చేస్ట్. సో సేమ్ వే మీరందరూ నాకు ఈ అవకాశాన్ని ఇస్తున్నారు, నేను వేరే వాళ్ళకి ఎంత నేను ఉపయోగపడుతున్నానని తెలియదు, బట్ అట్లీస్ట్ నలుగురికి చెప్పే ప్రక్రియలో నేను ఆ యొక్క గొప్ప వ్యక్తుల గురించి కొంచెం శ్రవణం చేయాల్సి వస్తుంది, కీర్తనం చేయాల్సి వస్తుంది, స్మరణం చేయాల్సి వస్తుంది, నిధిధ్యాసనం చేయాల్సి వస్తుంది, మననం చేయాల్సి వస్తుంది. సో ఇన్ దట్ సెన్స్ నా యొక్క మైండ్, మై మైండ్ అండ్ మై ఇంటెలిజెన్స్ అండ్ మై టంగ్ అండ్ మై ఇయర్స్ ఇవన్నీ శుద్ధీకరణ అవుతున్నాయి. So I am very thankful to all of you for giving me this opportunity and for all those people who are encouraging me to speak on Ramayana. And I pray to Valmiki, Rishi and all the Acharyas that nenu kuda parampara lone cheppali mariyu vedi parampara bayata cheppakanda undelaaga aa yokka purity maintain cheyali so chese vidhanga ఆ శక్తి నాకు కలగాలని చెప్పి నేను ఆచార్యుల్ని వేడుకుంటున్నాను. హరే కృష్ణ. సో విల్ బిగిన్ నౌ
అని చెప్పి కృష్ణుడు నాకు చెప్పాలనుకుంటున్నారు. అందుకనే దెర్ ఆర్ సో మెనీ డిస్ట్రాక్షన్స్, దానివల్ల ఆశీర్వదించండి సో దట్ వీ కెన్ డిస్కస్ సంథింగ్ అబౌట్ భరత్ మహారాజ్.
సో భక్తులందరికీ వినిపిస్తుంది అనుకుంటున్నాను, ఒకరిద్దరు ఇంకా వినిపించట్లేదు అంటున్నారు, మిగతా వాళ్ళకి వినిపిస్తుందా?
వినిపిస్తే ఒక మెసేజ్ పెట్టండి. ఓకే వినిపిస్తుందంట, ఫైన్. సో వీఆర్ స్టార్టింగ్. సో వీ ఆల్ ప్రే టు నరసింహదేవ్ భక్తి విఘ్న వినాశక నరసింహస్వామి భగవానికి జై. దయచేసి వచ్చే గంటన్నారా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండాలి. హరే కృష్ణ. సో మనం నిన్న మనం రామాయణం, రామాయణ గ్రంథం యొక్క ప్రాముఖ్యతని, దాని గొప్పతనాన్ని చర్చించుకున్నాము. అది కాకుండా మనము రామాయణం ఎలాగ హిందూ ధర్మానికి అది ఒక మూలాధారం అనే విషయం చర్చించుకున్నాం. ఆఫ్టర్ దాట్ వీ డిస్కస్డ్ అబౌట్ ప్రభుపాదులు వారు కూడా రామాయణాన్ని చాలా విలువిచ్చారు. ఇస్కాన్లో ప్రభుపాదులు వారు రామాయణం రాయాల్సిపోవచ్చు, కానీ ప్రభుపాదులు వారు తన రామాయణాన్ని రాయాలి అనే కోరికను చాలాసార్లు వ్యక్తపరుస్తారు. ప్రభుపాదులు వారి లెటర్స్లో కూడా ఉంటుంది అది. బట్ అఫ్ కోర్స్ కృష్ణుడికి వేరే ప్లాన్ ఉండొచ్చు. అండ్ లేటర్ వీ డిస్కస్డ్ సో మనం రామాయణంలో 6 క్యారెక్టర్స్ని చర్చించుకుందాం డిసైడ్ అయ్యాము. మొదటి రోజు నాడు మనం రావణుడి యొక్క చరిత్రను చూసామన్నమాట, అతని యొక్క హిస్టరీ మరియు అతని నుంచి మనం ఏ లెసన్స్ నేర్చుకోవచ్చు అని చెప్పి. ఎందుకంటే మంచి నుంచే కాదు చెడు నుంచి కూడా నేర్చుకోవచ్చు. చెప్పాలంటే మనం చాలాసార్లు వింటాం సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ నుంచి ఎక్కువ నేర్చుకోవచ్చు అని చెప్పి. సో రావణ ఈజ్ ఏ ఫెయిల్యూర్ స్టోరీ. అంత సామర్థ్యం, అంత కాంపిటెన్స్ ఉన్నా సరే అతనికి క్యారెక్టర్ లేకపోవడం, డివోషన్ లేకపోవడం వల్ల అతను ఇస్ ఎ బిగ్ ఫెయిల్యూర్. సో ఈరోజు మనం అదే రామాయణం నుంచి వీ విల్ సీ అదర్ కేస్ స్టడీస్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. వచ్చే 4 రోజులు, చివరి రోజులో మన స్వయంగా భగవంతుని గురించి, శ్రీరామచంద్రుడి గురించి మనం చర్చించుకోబోతున్నాము. దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ స్పెషల్ క్లాస్. సో టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ భరత్ మహారాజ్. సో మనం చెప్పినట్టుగా రామాయణ్ ఇస్ ఏ బుక్ విచ్ స్పీక్స్ అబౌట్ వాట్ ఈస్ ట్రూ లవ్. నిజమైన ప్రేమ అంటే ఏమిటి, నిజమైన ఆనందం ఎలా వస్తుంది అనే విషయం చర్చిస్తుంది. ఎస్టర్డే వి డిస్కస్డ్ హ్యాపీనెస్ ఇస్ నాట్ ఎ ప్రోడక్ట్ బట్ హ్యాపీనెస్ ఇస్ ఎ బై ప్రోడక్ట్. మనం హ్యాపీనెస్ ప్రోడక్ట్ అనుకుంటే మనకి మిజరీ వస్తుంది, మన ఆనందం వెనక పరిగెడితే మనకి మిజరీ వస్తుంది. కానీ మన భగవంతుని సేవ వెనకాతలు పరిగెడితే మనకి నిజమైన ఆనందం వస్తుంది, దాన్ని అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది అనమాట. సో రామాయణంలో మనం చూసినట్లు రెండు కేస్ స్టడీస్ ఉంటాయి. భగవంతుని సేవ వెనకాతలు కొంతమంది పరిగెడతారు, వారికి వారి జీవితంలో ఏ విధంగా అయింది, మరియు తమ స్వార్థం గురించి ఆలోచించే వాళ్ళు కొన్ని కేస్ స్టడీస్ ఉంటాయి, వారి జీవితం ఎలాగ ముగిసింది. సో అన్ని దేర్ ఆర్ వెరీ కాంట్రాస్టింగ్ థింగ్స్. సో రామాయణం గ్రంథంలో మనం ముఖ్యంగా శ్రీరామచంద్రుడి వారి ఆంతరంగిక పార్షదులు, వాళ్ళ భక్తుల జీవితాలను చూసుకున్నట్లయితే, సో ద ఎగ్జాంపుల్స్ దే హవ్ సెట్, ప్రతి ఒక్క క్యారెక్టర్ మనం వాడి గురించి చర్చించుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను భరత్ మహారాజ్ గురించి నిన్న సాయంత్రం నుంచి కొంచెం మెంటల్గా కొంచెం ప్రిపేర్ అయినప్పుడు ఐ ఫెల్ట్ భరత్ మహారాజుని మించిన క్యారెక్టర్ ఉందా అనిపించింది రామాయణంలో చూసినట్లయితే. సో భరత్ మహారాజ్ ఈజ్ ఏ పినాకిల్ ఆఫ్ యూనో గుడ్ క్వాలిటీస్ అండ్ సాక్రిఫైస్. తర్వాత లక్ష్మణ్ గురించి చూసుకుంటే లక్ష్మణ్ కూడా అలాగే ఉంటుంది, హనుమంతుడి గురించి చూసుకుంటే హనుమంతుడి గురించి అలాగే ఉంటుంది, సీతమ్మ వారిని చూసుకుంటే చెప్పవసరం లేదు, మన శ్రీరాముడి గురించి చెప్పవసరం లేదు. సో రామాయణంలో ఏ క్యారెక్టర్ తీసుకున్నా సరే దానికి అదే సాటి అనమాట. అంటే ఒక్కొక్కరు హేమాహేమీలు అన్నట్టుగా ఉంటుంది, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఉత్తమ లక్షణాలు ఎంత స్ట్రాంగ్గా మనకి కనిపిస్తాయంటే, అది చదివినప్పుడు మనకేమవుతుందంటే మన జీవితంలో ఆటోమేటిక్గా అన్ని కల్మషాలు దూరం అయిపోతాయి. సో ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ వన్ హ్యాస్ సిక్స్ అనర్థాస్, లస్ట్, కామక్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. శాస్త్రం భాగవతం ఏం చెప్తుందంటే, ఎవరైతే భగవంతుని యొక్క కథ వింటారో, భక్తుని యొక్క కథ, అంటే భగవంతునితో సంబంధంగా ఉండే భక్తుల యొక్క కథ వింటారో, అటువంటి వాళ్ళు ఆ కథ విన్నప్పుడు, అది కూడా ఎవరి నుంచి వినాలి, శుద్ధ భక్తుల నుంచి వినాలన్నమాట. విన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ 6 అనర్థాల నుంచి బయటపడి ఇమీడియట్గా మనకి కృష్ణ ప్రేమ వస్తుంది అని చెప్పి చెప్పబడింది. పృథు మహారాజు కూడా స్వయంగా విష్ణువు ఎదురుగా వచ్చినప్పుడు పృథు మహారాజు అదే కోరిక కోరుతారనమాట. ఏమని కోరిక కోరుతారంటే, పృథు మహారాజ్ సేస్ సా ఉత్తమ శ్లోక మహాన్ ముఖాచ్యుతో అంటారనమాట. భవత్ పదాంబూజ సుధా కణానీల అంటారు. స్మృతిర్ పునర్ విస్మృతి తత్వ దర్శనం కుయోగినం నో వితర తలం వరే అని చెప్పి. నేను మొదటిసారి 2013 ఈ శ్లోకం విన్నాను, జననివాస్ ప్రభు మాయపూర్ క్లాస్ చెప్పారనమాట. విన్నప్పుడు ఐ వాస్ కంప్లీట్లీ స్పెల్ బౌండ్, నా మతి పోయింది అనమాట. వెంటనే నేను రూమ్కి వచ్చి ఎక్కడ ఈ శ్లోకం ఎక్కడుంటుంది, దీని డిస్క్రిప్షన్ మొత్తం ఫర్దర్గా వెన్ ఐ రెడ్ ఐ అండర్స్టూడ్ యాక్చువల్లీ దిస్ శ్లోక ఈజ్ అ మాస్టర్ పీస్. ఇక్కడ ఏమొస్తుందంటే సా ఉత్తమ శ్లోక మహాన్ ముఖాచ్యుతో. ఉత్తమ శ్లోక అంటే ఎవరైతే ఒక ఉత్తమమైన శ్లోకములతో స్తుతించడానికి అర్హులు, అంటే ఎవరు, భగవంతుడు. సో భగవంతుడు మహాన్ ముఖాచ్యుతో అంటే గొప్ప భక్తుల యొక్క ముఖారవిందం నుంచి భగవంతుడి గురించి విన్నప్పుడు ఏమవుతుంది, భవత్ పదాంబోజ సుధా కణానిల. అంటే భవత్ అంటే భగవంతుని యొక్క, పదాంబోజ అంటే భగవంతుని యొక్క పాదాలు, సుధా కణానిల అంటే సాఫ్రాన్ డస్ట్ పార్టికల్స్. అంటే శుద్ధ భక్తులు కృష్ణుడి గురించి చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే వారి నోటి నుంచి భగవంతుని స్వామివారి పాదాల మీద ఉన్న డస్ట్ పార్టికల్స్, ధూళి, అది కూడా అంటే సాఫ్రాన్, అంటే సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు అనమాట, సాఫ్రాన్ డస్ట్ పార్టికల్స్, అంటే భగవంతుని యొక్క చరణ పాదాల మీద సాఫ్రాన్ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. ఆ సాఫ్రాన్ డస్ట్ పార్టికల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? శుద్ధ భక్తుల నోటి నుంచి వస్తాయి అనమాట. అది ఎలా అవుతుంది? ఎలా అంటే శుద్ధ భక్తులు ఎప్పుడు భగవంతుని పాదాల దగ్గర ఆశ్రయం తీసుకుంటారు కాబట్టి వారి యొక్క చిత్త, వారి యొక్క చేతన మనస్సు భగవంతుని పాదాల దగ్గర ఎప్పుడు కేంద్రీకరితమై ఉంటుంది కాబట్టి వారి చిత్తన కాబట్టి అటువంటి వారు భగవంతుని మాట్లాడినప్పుడు మనం మాట్లాడుతున్నామంటే మన మైండ్ నుంచి రావట్లేదు, మన కాన్షియస్ నుంచి వస్తుంది. అటువంటి చిత్త నుంచి భగవంతుని గురించి వస్తుంది. ఆ చిత్తం అనేది, ఆ చిత్త, ఆ కాన్షియస్నెస్ అనేది భగవంతుని పాదాల దగ్గర ఉంది కాబట్టి సో వెన్ దే స్పీక్ భగవంతుని చరణధూళి, భగవంతుని సాఫ్రాన్ డస్ట్ పార్టికల్స్ అతని మాటల్లో నుంచి వస్తాయన్నమాట. అది మన స్మృతిర్ పునర్విస్మృతి తత్వ వర్త్మన. అది ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి చెవిలో పడుతుందో, వారి హృదయంలో చెవిలోంచి హృదయంలోకి వస్తుందో ఏమవుతుందంట, స్మృతిర్, స్మృతిర్ అంటే భగవంతుని పట్ల మనకి ఆ యొక్క భక్తి మళ్ళీ జాగృతమవుతుంది. స్మృతిర్ పునర్, పునర్ అంటే మళ్ళీ, విస్మృత, విస్మృత అంటే మర్చిపోయింది, స్మృతిర్ పునర్ విస్మృత తత్వ వర్త్మనం అంటే మనం ఏదైతే మర్చిపోయామో భగవంతుని పట్ల భక్తి ప్రేమ అది వెంటనే పుట్టుకొస్తుంది అనమాట. సో వెన్ యూ హియర్ ఫ్రమ్ ఏ ప్యూర్ డివోటీస్ అబౌట్ దీస్ క్యారెక్టర్స్, సో వీ గెట్ దట్ డివోషన్ బ్యాక్. అన్ని అనర్థాలు, అన్ని దోషాలు దూరమై తిరిగి మనకి భగవంతుని పట్ల ప్రేమ పుట్టుకొస్తుంది అనమాట. సో రామాయణ్ సచ్ ఏ లిటరేచర్, ఐ డోంట్ నో ఎప్పుడు ఆ రామాయణ గురించి, అంటే నా వరకు నేను చాలా కఠిన హృదయాన్ని, కానీ ఈ రామాయణంలో ఈ యొక్క భరత్ మహారాజ్ క్యారెక్టర్ కానీ, లక్ష్మణుడి యొక్క క్యారెక్టర్ కానీ, సీతమ్మ వారి క్యారెక్టర్ కానీ, వీళ్ళలో ఏ పాత్ర గురించి మనం కొంచెం ఆలోచించిన విశ్లేషించిన సరే కళ్ళంటే నీళ్ళాగవు. అంతటి అంతటి అంటే ఇట్స్ అవుట్ ఆఫ్ అవర్ సిలబస్ అని చెప్పుకోవచ్చు. అంటే అంతటి ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ వాళ్ళు సెట్ చేశారు. సో మనము ఈరోజు భరత్ మహారాజ్ ఎగ్జాంపుల్ మనం చూస్తాము, ఏ విధంగా భరత్ మహారాజ్ ఎటువంటి ఉదాహరణ స్థాపించారు అని చెప్పి, తర్వాత నేను కంక్లూషన్స్లో లెసన్స్ కూడా ఇస్తాం ఫ్రమ్ భరత్ మహారాజ్ లెసన్. సో వి ఆల్ నో భరత్ మహారాజ్, అతనిలో అతను ఏమొస్తుందంటే వాల్మీకి రామాయణంలో భరత అంటే ఆచార్య కూడా చెప్తారు, గౌరవపూ చెప్తారు ముఖ్యంగా ఏమంటారంటే భరత రిఫర్స్ టు రాజ్య భరంతి బిభర్తి ఇది భరత అంటారనమాట. అంటే శాస్త్రంలో కూడా ఈ క్యారెక్టర్స్ ఒక పేర్లు వస్తాయి, ఆ పేర్లకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది అనమాట, ఆ పేర్లకు ప్రాముఖ్యత ఉంటుంది. భరత అంటే రాజ్య భరంతి బిభర్తి ఇది భరత, అతని పేరు నుంచి ఆచార్యులు ఆ డెఫినేషన్ ఇస్తారనమాట. రాజ్య భరంతి బిభర్తి ఇది భరత, భరత అంటే భరించేవాడు ఇక్కడ. సో క్యారియర్ ఆఫ్ హెవీ లోడ్, భారాన్ని మోస్తున్నవాడు అనమాట. ఏం భారం మోస్తున్నాడు అయ్యా అంటే కుటుంబ భారాన్ని మోస్తున్నాడా, లేకపోతే మందిరం టెంపుల్ని మేనేజ్ చేసే భారాన్ని మోస్తున్నాడా, ఏ భారాన్ని మోస్తున్నాడు అంటే ఏ భారాన్ని మోస్తున్నాడు, ఈస్ క్యారీయింగ్ ద బర్డెన్ ఆఫ్ రాజ్య, రాజ్య అంటే రాజ్యం, రాజ్య శుభం వాటర్ రాజ్య భరంతి. సో ఈస్ క్యారీయింగ్ ద బర్డెన్ ఆఫ్ మెయింటైనింగ్ ద కింగ్డమ్. సో రాజ్య భరంతి బిభర్తి ఇది భారత. సో వన్ హూ కన్సిడర్స్ ద ఆపులెన్స్ ఆఫ్ అయోధ్య ఈజ్ అ బర్డెన్, అయోధ్య యొక్క ఐశ్వర్యాన్ని ఒక భారంగా చూసేవాడు భరతుడు. అయోధ్య అంటే మామూలు ఏదో పేద దేశం కాదు, ప్రపంచానికే అది, ప్రపంచపు రాజులు అయోధ్య రాజులు ప్రపంచాన్ని శాసించేవారు. సో ఇట్ ఇస్ ద వరల్డ్స్ క్యాపిటల్, అంటే అటువంటి ప్రపంచ క్యాపిటల్ దాన్ని రా పాలించే అధికారం వచ్చినప్పుడు ఎవడొదులుకుంటాడు అసలు. సో అటువంటి అధికారాన్ని భారంగా భరించేవాడు భరతుడు. సో అంటే భరతుడి యొక్క చేతన ఏంటి, ఫర్ మీ లార్డ్ సర్వీస్ ఇస్ సుప్రీం అండ్ ఎనీథింగ్ అదర్ దాన్ లార్డ్ సర్వీస్ ఇస్ ఎ బర్డెన్, భగవంతుని యొక్క సేవ మాత్రమే నాకు నిజమైన ఐశ్వర్యం, ఆ భగవంతుని సేవ కాకుండా వేరే ఏ ఐశ్వర్యమైనా సరే నాకు భారము. సో అది భరతుడి యొక్క క్యారెక్టర్, అంటే తన పేరులోనే ఉందన్నమాట అది, రాజ్య భరంతి బిభర్తి ఇది భారత అని చెప్పి. సో ఇట్స్ లైక్ నా హీ వుడ్ కన్సిడర్ ఇన్ దట్ సో సో కృష్ణుడు లేకుండా అంటే రాముడు లేని ఒక రాజ్యము నాకు భారము, అది మొదటి అర్థం. భగవంతుడు లేని రాజ్యం నాకు భారము. రెండో అర్థం ఏంటంటే భగవంతుని కోసం ఎంత భారాన్నైనా సరే స్వీకరిస్తాను, అది రెండో అర్థం. దట్ మీన్స్ హీ కెన్ క్యారీ ద బర్డెన్, ఎనీ అమౌంట్ ఆఫ్ బర్డెన్ ఫర్ లార్డ్ రామ్స్ ప్లెజర్. భగవంతుని కోసం ఎంత భారాన్నైనా మోస్తాను, అది ఒక అర్థము. రెండో అర్థము భగవంతుని లేని రాజ్యం నాకు భారము. సో దీస్ ఆర్ ద టూ థింగ్స్. సో ఏ విధంగా అనేది మనం ఇప్పుడు చూస్తాం కాసేపు. యా, సో మనం వీ విల్ గో ఇన్ టు హిస్టరీ. అంటే నేను మొత్తం స్టోరీ అంతా చెప్పను, ఎందుకంటే మనము మొత్తం చరిత్ర చదవట్లేదు, కానీ ఆయన లెసన్స్ చదువుతున్నాము. బట్ ఈవెన్ ఆ ప్రొలాగ్ అంటే బ్యాక్గ్రౌండ్ మీద చూసినట్లయితే భరతుడు తన తల్లి యొక్క తన తాతగారింటికి వెళ్తాడనమాట. భరతుడు శత్రుఘ్నుడు. రామాయణంలో మనం చూసినట్లయితే రాముడు కౌశల్య పుడితే భరతుడు కైకేయికి పుడతారు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు సుమిత్రకు పుడతారనమాట. సో ఇందులో రాముడు లక్ష్మణుడు ఒక టీం కింద ఉంటారు ఎప్పుడు, అంటే ఒక ఆత్మ రెండు శరీరాలా ఉంటారు. భరతుడు శత్రుఘ్నుడు కూడా అదే విధంగా ఉంటారనమాట, రెండు శరీరాలు ఒక ఆత్మ అనే విధంగా ఉంటారనమాట. ఒకరంటే ఒకరిని విడిచిపెట్టి ఉండలేరు. లక్ష్మణుడు రాముడికి ఏ విధంగా సేవ చేస్తాడో శత్రుఘ్నుడు కూడా భరతుడికి అదే విధంగా సేవ చేస్తాడు అనమాట. సో భరతుడు శత్రుఘ్నుడు వారి తాతగారి ఇంటికి వెళ్తారు ఏదో ఒక చిన్న ఫంక్షన్ అని చెప్పి. కైకేయి తన తల్లి, ఆ దేశం పేరు కేకేయ. సో కేకేయ మీన్స్ కరెంట్లీ ఇట్స్ ఇన్ రష్యా. కేకేయ దేశం అంటే రష్యా దేశం అనమాట. సో భరత ఇస్ గోస్ దేర్ అండ్ ఆ సమయంలో దశరథ్ మహారాజ్ రాముడికి పట్టాభిషేకాన్ని నిర్ణయించుకుంటాడనమాట. అంటే దశరథ్ మహారాజ్కి మొదటి నుంచే కొంచెం ఒక తెలుసు రాముడి పట్టాభిషేకం అంత సులభం కాకపోవచ్చు, కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. అతను ముందుగానే కైకేయి ఒక తండ్రికి అని మాట ఇస్తాడనమాట, నీ కుమారుడిని రాజుని చేస్తానని చెప్పి. కాబట్టి దేర్ ఇస్ సమ్ కాంప్లికేషన్. సో అందుకని ఆయన భరతుడు లేనప్పుడు పట్టాభిషేకం ప్రయత్నిస్తాడు అనమాట రాముడికి పట్టాభిషేకానికి. సో దెన్ వి ఆల్ నో, మనకు తెలుసు మనందరూ ఏ విధంగా కైకేయి హృదయాన్ని కలుషితం చేస్తుంది. మందర ఏ విధంగా కైకేయి హృదయాన్ని కలుషితం చేస్తుంది, తర్వాత మందర ఏ విధంగా అయితే కైకేయి ఏ విధంగా తన వరాలను ఉపయోగించుకొని రాముణ్ణి వనవాసానికి పంపించాలి మరియు భరతుణ్ణి పట్టాభిషిక్తం చేయాలి అని చెప్పి కైకేయి నిర్ణయం తీసుకుంటుంది. అది విని దశరథ మహారాజు తట్టుకోలేకపోతాడు, ఎంతో ప్రాధాయపడతాడనమాట. కానీ ఎంత ప్రాధాయపడినా సరే కైకేయి కనీసం కనికరం చూపించదు. చూడండి, దశరథ మహారాజుకి ఇంకా హీ హాజ్ నో అదర్ ఆప్షన్, అయినా చెప్పలేకపోతాడు. శ్రీరాముడు పిలుస్తుంది, కైకేయి స్వయంగా చెప్తుంది తన తండ్రి యొక్క ఆజ్ఞ ఏమిటో. రాముడు ఆనందంగా దాన్ని స్వీకరించి అరణ్యవాసానికి వెళ్ళిపోతాడు. అంటే ఈ యొక్క డిస్క్రిప్షన్ తర్వాత నేను రాముడి గురించి చర్చించుకున్నప్పుడు ఈ యొక్క డిస్క్రిప్షన్ ఎలాబరేట్గా చర్చించుకుంటాము. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఇప్పుడు మనం షార్ట్ కట్లో చెప్పుకుంటున్నాము. సో రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతాడు, దశరథుడు ఆ బెంగతో మంచం పెడతారు, చివరికి ప్రాణాన్ని విడిచిపెట్టేస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే దశరథుడు అతనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దశరథ అంటే ఒకే సమయంలో అతను 10 డైరెక్షన్స్ లో తన రథాన్ని నడపగలడు అనమాట. రాక్షసులతో యుద్ధంలో దేవతలు కూడా దశరథుడిని సహాయం కోరుతారు. సో దశరథ ఇస్ ఎ గ్రేట్ వారియర్. తన జీవితం మొత్తం మీద దశరథుడు ఒక్కసారి కూడా ఓటమి చూడడు అనమాట. హీ హాజ్ నెవర్ ఎవర్ సీన్ డిఫీట్. జీవితంలో ఓటమి అంటే ఎరుగని వ్యక్తిని కూడా కాలం అనేది ఎలా ఓడించిందో చూడండి. ఎలా ఓడించిందంటే తను చనిపోయినప్పుడు తన 4 పుత్రుల్లో ఒక్క పుత్రుడు కూడా తన పక్కన లేరు. అంటే హీ డైడ్ ఏ పిటియస్ డెత్. చాలా దీనమైన అవస్థలో అతను తన ప్రాణాన్ని విడిచిపెడతాడనమాట. సో వన్ థింగ్ వీ షుడ్ లెర్న్ దట్ ఈ లోకంలో ప్రతి ఒక్కరూ, చిన్నవాళ్ళే కాదు గొప్పవాళ్ళు, ప్రతి ఒక్కరూ కూడా కాలం అనేది ప్రతి ఒక్కరికి ఏదో రకంగా కష్టపెడుతుంది. సో వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ నేను భగవంతుని యొక్క భక్తుని కాబట్టి నాకు ఎటువంటి సమస్య రాకూడదు, నాకెందుకు ఇలా అయింది అంటే భక్తి అనేది నిజంగా వర్కౌట్ అవుతుందా, కృష్ణుడు అనేవాడు ఉన్నాడా, అరే స్వయంగా భగవంతుని తండ్రి, దశరథ మహారాజ్ జీవితంలో ఓటమంట ఎరిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి కూడా ఎటువంటి దుర్భర అవస్థలు ప్రాణం విడిచిపెట్టాల్సి వచ్చిందంటే, నలుగురు కుమారులు అందరూ ఒక్క కుమారుడు కూడా తన పక్కన లేకుండా పోతాడనమాట. సో దిస్ వే దశరథ మహారాజ్ గివ్స్ అప్ హిస్ బాడీ. తర్వాత భరతుడికి తెలుస్తుంది అక్కడ ఉండగానే అతనికి నిద్రలో పీడకలలు వస్తాయన్నమాట. వీళ్ళంతా గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది ఖచ్చితంగా అయోధ్యలో ఏదో ఉపద్రవం సంభవించింది అని చెప్పి ఆయనకి ఆ విషయం క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ యాజ్ యుధిష్ఠిర మహారాజు కూడా పీడకలలు వస్తాయన్నమాట. ఇప్పుడు కృష్ణుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి కృష్ణే స్వధామం ఉపగతే, భగవంతుడు ఎప్పుడైతే తన ధామానికి వెళ్ళిపోతారో దెన్ దే గెట్ వెరీ బ్యాడ్ ఒమెన్స్. సో అర్జునుడు తిరిగి వస్తాడు, యుధిష్ఠుడు అడుగుతాడు అనమాట ఏమైంది అని చెప్పి, నాకు చాలా పీడకల్లో వస్తున్నాయని చెప్పి. గొప్ప వ్యక్తికి అర్థమవుతుంది ఆ పీడకల్ల మీనింగ్ ఏంటో. సో భరతుడికి ఆల్రెడీ అర్థమవుతుంది, అతను వర్రీ అవుతాడు. అంతట్లోనే అతనికి మెసేజ్ వస్తుంది అనమాట, సుమంత్ర మెసేజ్ పంపిస్తాడు, వశిష్ఠుని పంపిస్తాడు అనమాట. భరతుడికి నిజం చెప్పొద్దు కానీ ఏదో అర్జెంట్ కార్యక్రమం ఉందని చెప్పి తప్పించండి అని చెప్పి భరతుడు సింగిల్ గా వచ్చేస్తాడు తన ఎంటూరేజ్. ఎంటూరేజ్ అంటే తన యొక్క మంది మాత్బలం అవన్నీ విడిచిపెట్టి పరుగు పరుగున ఈ కమ్స్ బ్యాక్ ఇన్ నో టైం. భరతుడు తిరిగి చేరుకుంటాడు, రాజ్యం చేరుకోగానే అతనికి అర్థమవుతుంది సంథింగ్ ఇస్ సీరియస్లీ రాంగ్ అని చెప్పి. అయోధ్య మొత్తం ఒక శ్మశాన వాటికలా ఉంటుంది. మామూలుగా భరతుడు బయట నుంచి అంటే ఊరు నుంచి బయట నుంచి మళ్ళీ ఊర్లోకి వచ్చినప్పుడు అతన్ని తన సోదరులు చాలా ఇదిగా స్వాగతిస్తారనమాట. కానీ ఈసారి స్వాగతించడానికి సోదరులు లేరు, తండ్రి గారు కనిపించట్లేదు. తన తల్లిని చూస్తాడు, తల్లి యొక్క వస్త్రధారణను చూసి కూడా అతను సందేహం వస్తుంది అనమాట. అతను అడుగుతాడు, అమ్మ అన్న నాన్నగారు ఏరి, ఎప్పుడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చే నా అన్న లేరిను, ఎవరు కనిపించట్లేదు, ఏమైంది అంటే తన తల్లి చెప్తుంది అనమాట, వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ కైకేయ స్పీక్స్ ఈ విధంగా రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు, ఆ యొక్క బాధలో నీ తండ్రి గారు కన్ను మూశారు అని చెప్పి, ఇప్పుడు నీదే రాజ్యము అని చెప్పి అది బాధగా కూడా వచ్చి కాదు చాలా ఆనందంగానే చెప్తుంది. ఎప్పుడైతే భరతుడు అది వింటాడు, భరతుడికి నిజంగా ప్రాణం పోయినట్టుగా తల మీద పిడుగు పడినంత బాధ వేస్తుంది అనమాట. హీ జస్ట్ క్లోజెస్ హిస్ ఇయర్స్, తన చెవులు మూసుకుని అంటాడు, తల్లి నా అన్న స్థానంలో నేను ఎలా ఊహించుకో, నేను ఎలాగా రాజ్యాన్ని తీసుకోగలనుకున్నావు మరియు ఎలాగ ఆనందంగా ఉండగలనుకున్నావు. హౌ యు థింక్ దట్ ఐ కెన్ యాక్సెప్ట్ సంథింగ్ దట్ ఈస్ మెంట్ ఫర్ లార్డ్ రామ్, సంథింగ్ దట్ ఈస్ మెంట్ ఫర్ లార్డ్ రామ్ అను. అండ్ సెకండ్ థింగ్ ఈ సేస్ దాట్ అను హౌ కడ్ యూ ఎక్స్పెక్ట్, అంటే రాముడిది నేను ఉండి ఎలాగా ఆనందంగా ఉండగలనుకున్నావు, రెండవది నా తండ్రి గారిని బాధ పెట్టి నేను ఎలా ఆనందంగా ఉండగలనుకున్నావు అని చెప్పి భరతుడు చాలా క్రోధిస్తాడు, చింతిస్తాడు, అంటే తట్టుకోలేకపోతాడు అనమాట. కైకేయి చాలా ప్రయత్నిస్తుంది అతన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, కానీ భరతుడు లిటరల్లీ హీ ఈజ్ లైక్ డివాస్టేటెడ్ అనమాట. అంటే తన ప్రాణం పోయినంత బాధ వస్తుంది అనమాట, తన అన్నగారిని తలుచుకొని, తన తండ్రి గారిని తలుచుకొని. దెన్ సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఇఫ్ యు సీ, భరతుడు వెళ్ళినప్పుడు రాజ్యంలో ఒక్కరు కూడా భరతుడి మీద జాలి చూపించరు. ప్రతి ఒక్కడు ఏమనుకుంటారంటే భరతుడే దీనికి కారణం అనుకుంటారు అనమాట. భరతుడే కారణము, భరతుడు తెలియకుండా ఎవరో అవసరం లేదు. తన సొంత తండ్రి దశరథుడు కూడా భరతుడినే నిందిస్తారు, సందేహిస్తారు అనమాట. ఇసేస్ కైకేయి ఒక్కరినే కాదు, కైకేయితో పాటు భరతుడిని కూడా అతడు సందేహిస్తాడు అనమాట. అంటే చూడండి ఎంత అతనికి ఎంత బాధ కలిగించే విషయం, తన తండ్రి తన గురించి తప్పుగా ఆలోచిస్తూ తన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు తన తండ్రి. అంటే కనీసము అంటే జీవితంలో మళ్ళీ ఇంకొక అవకాశం రాదు, తన తండ్రికి సంజాయిషి ఇచ్చుకున్న అవకాశం రాదు, తన తండ్రి దగ్గర తన నిజాయితీ ప్రూవ్ చేసుకునే అవకాశం రాదు. ఆ అవకాశం రెండో అవకాశం ఇవ్వకుండా తన తండ్రి ప్రాణం విడిచిపెడతారు. ఏ కొడుకైనా సరే ఇంతకన్నా బాధ ఇంకొకటి ఉండదు అనమాట. తర్వాత తన పెద్దమ్మ కౌశల్య దగ్గరికి వెళ్తారు, కౌశల్య కూడా నాయన ఇప్పుడు నీకు సంతోషం అని అంటుంది అనమాట. సో కౌశల్య ఆల్సో అంటే జడ్జిమెంటల్ స్టేట్మెంట్, జడ్జిమెంట్లు అంటే ముందుగానే నిర్ణయించేస్తుంది, ఇప్పుడు నీకు సంతోషమైన ఆయన అని చెప్పి, రాజ్యం నీదే కదా అని చెప్పి. సో కౌశల్య, వశిష్ఠ ముని ప్రతి ఒక్కరూ అంటే తన దేవునిగా కొలిచే గురువు కూడా మొదలు సందేహిస్తారు, ప్రజలు సందేహిస్తారు, ప్రతి ఒక్కరూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ ఆర్ ఆల్సో కైండ్ ఆఫ్ క్వైట్ జడ్జిమెంటల్, క్రిటిసైజింగ్. అండ్ తన తండ్రికి తిరిగి సంజాయిషి చెప్పుకునే అవకాశం లేదు, అవకాశం లేకుండా తండ్రి అంటే తండ్రి అన్నిటికన్నా పెద్ద శిక్ష విధించాడనమాట. ఎంత పెద్ద శిక్ష విధించాడంటే ఎప్పటికీ తన తండ్రి దగ్గర తన నిజాయితీని ప్రూవ్ చేసుకోలేరు, అంత పెద్ద శిక్ష విధించాడు తండ్రి భరతుడికి. మూడవది, తనకి ప్రాణం కన్నా ఎక్కువైన రాముడు వనవాసంకి వెళ్ళడం అత్యంత బాధాకర చెందితే, ఆ రాముడికి చెందాల్సింది నా మీద నేను తీసుకోవాలని కూడా దానికి ఆ ఆలోచన కూడా భరతుడికి అసలు తట్టుకోలేకపోయాడు అనమాట. సో ఇట్ ఈ సిచ్యువేషన్ ఇస్ లైక్ మోస్ట్ పెథటిక్ సిచ్యువేషన్. ఇన్నిటి మధ్యలో మళ్ళీ ప్రతి ఒక్కరూ భరతుడిని నిందించడం. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం చూసినట్లయితే భరతుడు స్థానంలో వేరే ఎవరైనా ఉంటే, సో దేర్ ఆర్ టూ థింగ్స్, హీ డిడ్ నాట్ ట్రై టు రేషనలైజ్ ద ఆపర్చునిటీ. సి అతనికి అతను తను తనకు తనుగా తనని రాజ్యాన్ని కోరుకోలేదు, కోరుకోకుండానే రాజ్యం తన ప్లేట్లో పెట్టి వచ్చింది అనమాట. అంటే ఇది అంటారు కదా స్వయంగా తాళీలో పెట్టించారంటారు కదా. సో ద కింగ్డమ్ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఇన్ ఏ గోల్డెన్ ప్లేట్. తనకు కోరుకోకుండానే వచ్చింది, తనేం తప్పు చేయలేదు, తను కోరుకోలేదు, తను తప్పు చేయలేదు, అది కాకుండా తనకి శిక్ష పడింది, ఇంత అయింది. ఇంకొకరైతే అంటే సరే అయింది ఏదో అయింది, ఎలాగో నాకు శిక్ష పడింది కాబట్టి దాన్ని నేను స్వీకరిస్తాను. హీ కెన్ ఈజీలీ డూ ఇట్, హీ కెన్ ఈజీలీ రేషనలైజ్ ద రాంగ్ థింగ్ అండ్ త్రూ లాజిక్. కానీ భరతుడు హీ స్టక్ టు ద ఇంటిగ్రిటీ. సో భరతుడి గురించి చెప్పాలంటే వాల్యూ ఎడ్యుకేషన్లో ఒక ప్రిన్సిపల్ వస్తుంది అనమాట, స్టిక్ టు ఇంటిగ్రిటీ ఈవెన్ అమౌంట్ ఆపర్చునిటీ ఫర్ ఇమ్మోరాలిటీ. ఇంగ్లీష్లో చెప్పాలంటే మీరు ఇఫ్ పాసిబుల్ నోట్ ఇట్ డౌన్, స్టిక్ టు ఇంటిగ్రిటీ. భరత స్టక్ టు ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే నిజాయితీ అనుకోవచ్చు, అంటే హానెస్టీ అంటే మనం చేసేదే చెప్పడం హానెస్టీ, మనం చెప్పిందే చేయడం ఇంటిగ్రిటీ. చేసేదే చెప్పడము హానెస్టీ, మనం ఏం చేస్తామో అదే మనం చెప్తున్నాం, దాన్ని నిజాయితీ అంటారనమాట. ఏం చేస్తున్నామో అది చెప్పేదాన్ని నిజాయితీ అంటారు. మనం చెప్పిందే చేయడము అంటే మనం ఇప్పుడు నేను క్లాస్ ఇస్తున్నాను, నేను పాటిస్తున్నాను బయటన, దాన్ని ఇట్ ఇస్ ఇంటిగ్రిటీ. సో ఇంటిగ్రిటీ అండ్ హానెస్టీ ఆర్ ద టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. సో భరతుడి విషయంలో చూసుకుంటే ఈ స్టక్ టు ద ఇంటిగ్రిటీ ఈవెన్ అమోస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఇమ్మోరాలిటీ. అతని దగ్గర అవకాశం ఉంది, ఆ రాజ్యాన్ని తీసుకునే అవకాశం ఉంది, ఎవరు తప్పు పెట్టకుండా మేనేజ్ చేయగలడు భరతుడు. జస్ట్ లైక్ అంటే ఒక సింపుల్ ఉదాహరణ చెప్పచ్చు, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి దొంగతనం చేస్తే సరే అది తప్పు కాబట్టి నేను అలాంటి తప్పు చేయలేదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు తెలియకుండానే పక్కింట్లో దొంగతనం జరిగింది, నువ్వు చేయలేదు, నీకు తెలియదు, కానీ పక్కింటోడు నీ మీద సందేహం పడ్డాడు అనమాట. నీ మీద సందేహం పడి ఆ యొక్క పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు, ఇతనే దొంగ అని చెప్పి. పోలీసు నువ్వు చెప్తావు నేను దొంగను కాదు అని చెప్పి, అయినా పోలీసులు వచ్చి నేను ఫుల్గా ఉతికేస్తారనమాట. ఉతికి 10 రోజులు జైల్లో పెట్టి తర్వాత విడిచిపెడతారు సాక్ష్యం దొరకలేదని చెప్పి. నువ్వు ఆ బాధలో ఇంటికి వస్తావు, ఇంటికి వచ్చినప్పుడు నీ బ్యాగ్ నీ పెరట్లో నీ పక్కింటోడి దొంగ సొమ్ము అయితే ఏదైతే కొన్ని 1 కోటి రూపాయలు ఏదైతే దొంగతనం చేయబడిందో ఆ 1 కోటి రూపాయల బ్యాగ్ నీ వరండాలో పడి ఉంటుంది అనమాట. అంటే నీ పెరట్లో పడి ఉంటుంది, అంటే ఎవడో దొంగతనం చేస్తాడు తర్వాత పారిపోతే నీ పెరట్లో పడిస్తాడు, ఉదాహరణ చెప్తున్నా. సో అప్పుడు నువ్వేం చేస్తావు? మామూలుగా అయితే నువ్వు దొంగతనం చేయలేదు, అది అన్నిటికంటే గ్రాస్ దొంగతనం చేయడం అనేది. సెకండ్ ఏంటంటే నువ్వు చేయలేదు కానీ ఏదో ఒకటి వచ్చి నీ చేతిలో పడింది, నేనేం చేయలేదు కదా అది మటుకు అదే వచ్చింది కదా తీసుకుంటే తప్పు ఏంటి అనుకోవచ్చు, అదొక రకమైన నిజాయితీ. కానీ ఇక్కడ ఏంటంటే మూడో విషయంలో నువ్వు తప్పు చేయలేదు, కాయనికి తప్పు చేయకుండా కూడా శిక్ష పడిపోయింది, ఆ తర్వాత ఆ తప్పు నీ దగ్గర నుంచి పడింది. ఎలాగైనా శిక్ష పడింది కదా, ఎలాగ జరాలి నన్ను తప్పు అర్థం చేసుకున్నారు, ఎలాగ తండ్రిని కోల్పోయాను, ఎలాగైంత అయింది కాబట్టి, సో వై ఐ కెనాట్ యాక్సెప్ట్ దిస్ మనీ, ఈ డబ్బులు ఇప్పుడు ఎలాగైనా తప్పు చేయకుండా శిక్ష పడింది, ఈ డబ్బులు తీసుకుంటే తప్పు ఏంటి అనిపిస్తుంది మనకైతే, ఖచ్చితంగా మనం స్వీకరిస్తాం. కానీ భరతుడు చూసినట్లయితే స్వీకరించలేదు రాజ్యాన్ని, తనకి తప్పు చేయకుండా తన ప్రమేయం లేకుండా తప్పు జరుగుతుంది, అది మొదటిది. రెండోది ఆ తప్పుకి బాధ్యుణ్ణి భరతుని చేస్తారు అందరూ, అది రెండోది. ఇంత తర్వాత మూడోది తను అడగకుండానే రాజ్యం తన దగ్గరకు వచ్చి వాలింది. ఎంత జరిగినా సరే భరతుడు రాజ్యం పట్ల 1% కూడా వ్యామోహం చెందలేదు. అతనికి తెలుసు ఈ రాజ్యం నాది కాదు, ఈ రాజ్యం నా అన్నకి చెందాల్సింది, కాబట్టి నాకు ఎంత అన్యాయం జరిగినా సరే, ఇంత అవమానం జరిగినా సరే, ఇంత నష్టం జరిగినా సరే ఈ రాజ్యాన్ని నేను స్వీకరించాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ లెసన్ దట్ వి లెర్న్ ఫ్రమ్ భరత్ మహారాజ్. ఏంటా లెసన్? ఈ స్టక్ టు ఇంటిగ్రిటీ ఈవెన్ అమాంగ్స్ట్ ఆపర్చునిటీ ఫర్ ఇమ్మొరాలిటీ, ఇది ఫస్ట్ లెసన్ అన్నమాట. అంటే ఎవరికి దొరకకుండా తప్పు, ఆ తప్పును సమర్థించుకోగల అవకాశం ఉన్నా సరే, ఆ తప్పును సమర్థించుకునే అవకాశం ఉన్నా సరే అతను అలా చేయకుండా న్యాయాన్ని ధర్మాన్ని నమ్మాడనమాట. నా అన్నకి చెందాల్సింది కాబట్టి నా అన్నకే చెందుతుంది అని చెప్పి భరతుడు సొంత తల్లి అని కూడా చూడడనమాట, చెప్తాడు నువ్వు నా తల్లి కాబట్టి క్షమిస్తున్నాను అని చెప్పి. ఎంత దారుణంగా కైకే అని తిడతాడంటే చెప్తాడు, నువ్వు అసలు నా నీ పాలు తాగినందుకు నాకు సిగ్గేస్తుంది, నువ్వు తల్లి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. ఇస్ ఎస్ యూ హ్యావ్ పుట్ మీ ఇన్ ఏ ఓషన్ ఆఫ్ షేమ్, యు హ్యావ్ సోక్డ్ మీ ఇన్ ఓషన్ ఆఫ్ షేమ్ అండ్ యూ హ్యావ్ సోక్డ్ ద అయోధ్య వాసిస్ ఇన్ ఎన్ ఓషన్ ఆఫ్ గ్రీఫ్. నీ యొక్క స్వార్థం వల్ల నన్ను అయోధ్య వాసుల్ని దుఃఖ సాగరంలో నెట్టావు, వాళ్ళని దుఃఖ సాగరంలో నెట్టావు, నన్ను షేమ్ అంటే షేమ్ అంటే తెలుగులో ఏమంటారు, షేమ్ పతుషేమ్ అంటాం కదా, సిగ్గు, నన్ను సిగ్గు అనే సాగరంలో నన్ను తోసేసావు, అయోధ్య వాసుల్ని దుఃఖం అనే సాగరంలో తోసేసావు నీ యొక్క స్వార్థం వల్ల అని చెప్పి భరతుడు చాలా చింతిస్తాడనమాట. సో హీ డిడ్ నాట్ ట్రై టు రాషనలైజ్ ద యూనో రాంగ్ డూయింగ్. అతను ఈజీగా చేయగలడు కానీ అతను అది చేయలేదు. మనం చూస్తాం ఇక్కడ మన చరిత్ర చూసినట్లయితే ఔరంగజేబ్ అతను రాజ్యం కోసం ఏం చేస్తాడు, తన సొంత అన్నయ్య చంపేస్తాడు, దారాశేఖు సొంత అన్నయ్య చంపేస్తాడు, సొంత తండ్రి పెద్దన్నయ్య సొంత తండ్రిని జైల్లో పెట్టేస్తాడు అనమాట షాజహాన్. ఎవరైతే తాజ్మహల్ కడతాడో ఆ తాజ్మహల్ ఎదురుగానే ఒక జైలు పెట్టి ఆ జైల్లోనే అతను పెడతాడనమాట, తండ్రిని జైల్లోని కొడుకుని యమలోకానికి పంపించేస్తాడనమాట, అదే అన్నయ్యని. సో రాజ్యం కోసం అన్నయ్యని చంపేస్తాడు, తండ్రిని జైల్లో పెడతాడు. ఇది మన ముఘల్ చరిత్ర చూసుకుంటే ముఘల్ చరిత్రలో ప్రతి ఒక్క రాజు తన తండ్రిని జైల్లో పెట్టడమో చంపడమో చేసి రాజ్యాన్ని తీసుకుంటారనమాట. దిస్ ఇస్ వాట్ ఇస్ హిస్టరీ. కానీ మన రామాయణాన్ని తీసుకున్నట్లయితే చూసినట్లయితే భరతుడు చూడండి నేను ఎంత గొప్పవాడవును, తను ఏం తప్పు చేయలేదు, ఆయన తప్పుకి అందరూ అతన్ని బాధ్యం చేశారు, అదంతా అయింది, అదంతా అనుభవించాడు. ఆ తర్వాత రాజ్యం తన మట్టుకు తను తన దగ్గరకు వచ్చింది, అయినా సరే అంత అనుభవించిన తర్వాత కూడా రాజ్యాన్ని స్వీకరించలేదు ఆయన. ఏం చేశాడు, ఫస్ట్ థింగ్ వాట్ హీ డిడ్, జరిగిన తప్పు ఏదైతే కరెక్షన్ చేయగలడో తండ్రిని ఎలాగ బతికించి తీసుకురాలేడు కాబట్టి అది వదిలేసేయవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ పెర్ఫార్మ్డ్ ద ఫైనల్ రైట్స్, ముందుగా అంత్యక్రియలు పూర్తి చేస్తాడు, తర్వాత శ్రీరాముణ్ణి తిరిగి ఏదైనా ఎలాగైనా సరే తిరిగి అయోధ్యకి తీసుకురావాలి అని చెప్పి సంకల్పించుకుంటాడు అనమాట. సో ఫస్ట్ సంస్కారం అవుతుంటుంది అనమాట, హీ కైండ్ ఆఫ్ పెర్ఫార్మ్ ద ఫైనల్ రైట్స్, చితికి నిప్పంటిస్తాడు. తర్వాత అక్కడ అందరూ ఏడుస్తారనమాట, కౌసల్య, కైకేయి, సుమిత్ర. కైకేయికి అప్పుడు కొంతలో కొంత జ్ఞానోదయం అవుతుంది. తిరిగి వస్తూ ఉంటారు భరతుడు శత్రుఘ్నుడు, తిరిగి వస్తుంటే శత్రుఘ్నుడికి అక్కడ మందర కనిపిస్తుంది, ఎప్పుడైతే శత్రుడు మందరం చూస్తాడో ఆ మందరం ఎలా ఉంటుందంటే ఆనందంలో ఉంటుంది అనమాట. ఎందుకు ఆనందంలో ఉంటుందంటే ఆడు ఒంటి నుండి నగలుంటాయి. ఈ రాణులు కౌశల్య సుమిత్ర కైకేయి వాళ్ళు విధవ స్త్రీలుగా ఉంటారు. యాక్చువల్గా కౌశల్య సుమిత్ర ఆ అగ్నిలోనే ప్రవేశించడానికి ప్రయత్నిస్తారనమాట సతీ. కానీ వాళ్ళకి రాముడు లక్ష్మణుడు గుర్తుకొస్తారనమాట. కౌశల్యకి రాముడు గుర్తుకొస్తాడు, సుమిత్రకి లక్ష్మణుడు గుర్తుకొస్తాడు. తమ పిల్లల్ని మళ్ళీ ఈ జన్మలో చూడకపోతామా అనే ఒక ఆశతో వాళ్ళు తమని తాను ఆత్మార్పణకి నుంచి ఆ ఆలోచన నుంచి విరమించుకుంటారు అనమాట. సో ఎనీహౌ తిరిగి వెళ్తున్నప్పుడు శత్రుఘ్నుడికి కైకేయ మందర కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే మందర కనిపిస్తుందో ఇంకా శత్రుఘ్నుడు తన కోపాన్ని అణచుకోలేకపోతాడు అనమాట. వెంటనే మందర వైపు చూసి చాలా తన కత్తి తీసి పరిగెడతాడు అనమాట మందరిని అరెస్ట్ చేయడానికి. మందరకు అర్థమవుతుంది శత్రుఘ్నుడికి దొరికితే నన్ను క్షమించాడు, నన్ను చంపేస్తాడు అని చెప్పి మందర వెంటనే పరిగెడుతుంది అనమాట. పరిగెట్టి ఎక్కడ పరిగెడుతుంది, కైకేయి యొక్క అంతఃపురానికి పరిగెడుతుంది అనమాట. శత్రుఘ్నుడు పరిగెడతాడు, ఆ అంతఃపురాన్ని డోర్స్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ భటులు కైకేయి మంతరిని అరెస్ట్ చేస్తారు, చేసి శత్రుఘ్నుడు సమర్పిస్తారనమాట. శత్రుఘ్నుడు మంతర యొక్క జుత్తును పట్టుకుంటాడు అనమాట. పట్టుకొని చెప్తాడు, నీ వలనే అయోధ్య ఈ రోజు ఇలా శ్మశాన వాటికలా తయారైంది, నీకు బతికి అర్హత లేదు అని చెప్పి. చూడండి, మందర అనేది ఇట్స్ బ్లాస్ఫేమీ, ఇట్ ఈస్ రిప్రజెంటేషన్ బ్లాస్ఫేమీ. మనం చూసినట్లయితే మంతర కైకేయికి రాముడిని కౌశల్య ఎంత ప్రేమించిందో కైకేయి అంతగానే ఎక్కువ ప్రేమించింది అనమాట. అండ్ వెన్ మందర టెల్స్ అరే రాముడు పట్టాభిషేకుడు అవుతున్నాడు అంటే కైకేయి అంతకన్నా కావాల్సింది ఏముంది, రాముడు కన్నా యోగ్యుడు ఎవరున్నాడు అంటుంది. స్వయంగా చెప్తుంది రాముడు కన్నా యోగ్యుడు ఎవరున్నారు అని చెప్పి. అంటే కైకేయికి ఆ వరం ఇచ్చారని తెలుసు. ఒక సందర్భంలో దశరథుడు కూడా మాటిస్తాడనమాట కైకేయి తండ్రికి, కైకేయికి పుట్టబడి రాజ్యం చేస్తానని చెప్పి. కైకేయికి ఆ విషయం తెలుసు. అయినా సరే ఆవిడకి తెలిసినా సరే నా కొడుక్కి ఒక రకంగా రాజు అయ్యే అధికారం ఉంది అని తెలిసినా సరే ఆవిడకి రాముడిని పట్టాభిషేకం చేస్తున్నామన్నప్పుడు ఎటువంటి బాధ కలగలేదు, సందేహం రాలేదు. భరతుడు లేనప్పుడు ఎందుకు చేస్తున్నారు అనే డౌట్ కూడా రాలేదు. నన్ను అటువంటి ఏమర్థమవుతుందంటే కైకేయికి కూడా రాముడు అంటే అంతే ప్రేమ. అంత ప్రేమ ఉండే స్త్రీ, ఈ విధంగా అంత ప్రేమ ఉన్న స్త్రీ ఇంత దారుణంగా వ్యవహరిస్తుంది అనమాట. ఎలా తయారవుతుందంటే యాక్చువల్గా ఆవిడ రాముడు చనిపోవాలని కోరుకుంటుంది. అడుగుతుంది ఆవిడ మందరిని, సరే మన అరణ్యవాసానికి పంపిస్తున్నావు కదా, అరణ్యవాసం పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడేమో రాముడు, అప్పుడు పరిస్థితి ఏమిటి అంట అని అడుగుతుంది అనమాట మంతరిని. మంతర అంటుంది, అరే 12 ఏళ్ళు అరణ్యవాసం చేసిన తర్వాత బతుకుతాడని గ్యారంటీ ఏముంది, ఏదో ఒక అరణ్య ముఖాలు తినేస్తాయిలేండి చెప్పి అంటుంది అనమాట. అంటే షీఈస్ రెడీ, ఈ విధంగా నేను రాముడిని అరణ్యవాసానికి పంపిస్తే రాముడికి ఏమైనా కావచ్చు, అయినా సరే పడవాలేదు ఆవిడకి, దశరథుడికి ఏమైనా కావచ్చు అయినా పర్వాలేదు. అంటే అంత ఉత్తమమైన స్త్రీ ఆ విధంగా వెళ్ళిందంటే మందార యొక్క సాంగత్యం. కాబట్టి వైష్ణవ సాంగత్యంలో కూడా వైష్ణవ అపరాధం అనేది, వైష్ణవులు పరనింద వినడం అనేది అంత సీరియస్ అఫెన్స్ అనమాట. ఇట్స్ అంత సీరియస్ డేంజర్. అందుకే వైష్ణవుని ఎంత ఎవరైనా సరే మన వైష్ణవుడు గురించి తప్పగా మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి, భాగవతంలో వస్తుంది, భాగవతం 3వ స్కందం 2వ అధ్యాయంలో వస్తుంది అనమాట. అక్కడ శివుడు చెప్తాడు సతీకి వైష్ణవ అపరాధం జరిగిన ప్రశ్న మనం ఏం చేయాలి అని చెప్పి. సతీ చెప్తుంది అనమాట లక్ష్మణ్కి. ఏమని చెప్తుందంటే కర్ణోపియాదాన్ నిరతవ్ అని వస్తుంది అనమాట. వెంటనే చెవులు మూసుకుని అక్కడి నుంచి పారిపోవాలి, నువ్వు తిప్పుకొట్టగలి తిప్పుకొట్టాలి, లేకపోతే అక్కడి నుంచి పారిపోవాలి. లేదు అనుకుంటే నీకు శక్తి ఉంటే ఆ యొక్క వ్యక్తి యొక్క నాలికని కోసేయాలి, లేకపోతే ఈ మూడు చేయలేకపోతే నువ్వు చచ్చిపోవాలని చెప్పి. చచ్చిపోవాలని చెప్తున్నారనమాట. ఎందుకో చెప్తారంటే వైష్ణవ అపరాధం విని ఎదురువాడిని మనము వైష్ణవుడి యొక్క నింద విని ఎదురువాడిని అపరాధం చేసి మన భక్తి జీవితంలో నాశనం అవడం కన్నా ప్రాణం విడిచేయడం బెటర్ అని చెప్పి. అఫ్కోర్స్ ప్రభుపాదం గారు చెప్తారు, యూ డోంట్ హ్యావ్ టు కిల్ అదర్స్ ఆర్ యూ డోంట్ కిల్ యువర్ సెల్ఫ్. వేరే వాళ్ళని నాలికి పోయాల్సిన లేదు, నువ్వు చనిపోతే అవసరం లేదు. జస్ట్ ఏంటి, నీ వల్ల అయితే అతన్ని దాన్ని సమర్థంగా తిప్పుకొట్టు. వేరే వాళ్ళు వైష్ణవులు నిందిస్తున్నప్పుడు అలా కాదు అని చెప్పి వాళ్ళకి మనం సర్ది చెప్పాలి. చెప్పలేనప్పుడు అక్కడ నువ్వు పారిపోవాలి. ఈ రెండు చేస్తే చాలు మనకి. సో మంతర సాంగత్యం వల్ల కైకేయి ఎలా అవుతుంది, చివరిగా ఇక్కడ మనం శత్రుఘ్నుడు కైకేయి వెంట పడుతున్నప్పుడు కైకేయిని పట్టుకుంటాడు, శత్రుఘ్నుడు చెప్తాడనమాట కైకేయిని కొట్టబోతాడు అనమాట. అప్పుడు కైకేయి అరుస్తుంది, కైకేయిని కాదు మంతరని, అప్పుడు మంతర అరుస్తుంది కైకేయి నన్ను రక్షించు నన్ను రక్షించు అని చెప్పి. అది విని కైకేయి వస్తుంది అంత, అంటే తన రూమ్ లో బయటకు వస్తుంది. భరతుడు కూడా అప్పటికి చేరుకుంటాడు అనమాట. కైకేయి శత్రుఘ్నుడు చూస్తుంది, కానీ శత్రుఘ్నుడు కైకేయిని చూస్తాడు, అయినా సరే శత్రుఘ్నుడు మంత్రాన్ని విడిచిపెట్టాడనమాట. కైకేయిని చూస్తాడనమాట, కైకేయి వచ్చింది, కైకేయి ఎదురుగా కూడా మంత్రాన్ని కొట్టడానికి రెడీ అవుతాడనమాట. అప్పుడు కైకేయికి అర్థమవుతుంది నేను చెప్పినా సరే శత్రుఘ్నుడు వినడు అని చెప్పి. కైకేయి ఏమంటుంది, భరతుడి వైపు చూస్తుంది, ఎందుకంటే భరతుడు ఎంత ఏదైనా సొంత కుమారుడు కాబట్టి భరతుడి వైపు చూసి భరతుడు చెప్తుందనమాట, నాయన శత్రుఘ్నుడు చెప్పు మంత్రాన్ని విడిచిపెట్టమని చెప్పు అని చెప్పి చెప్తుందనమాట. ఎవరు, కైకేయి. దానికి భరతుడు ఏం చెప్తాడో మనం వినడం చాలా ఇంపార్టెంట్ అనమాట. భరత సేస్, జాగ్రత్త వినండి, కైకేయి అంటుంది శత్రుఘ్నుడు అంటే తన చెల్లి తన సవతి కొడుకు, సవతి కొడుకేనా, సవతి కొడుకు కాబట్టి వినడేమో అని చెప్పి సొంత కొడుకు చెప్తుంది అనమాట, శత్రుఘ్నుడిని మంత్రాన్ని కొట్టొద్దని చెప్పు అని చెప్పి చెప్తుంది అనమాట. దానికి భరతుడు ఏమంటాడంటే, శత్రుఘ్నుడికి మంత్రాన్ని కొట్టాలని ఎలా అనిపిస్తుందో అంతకన్నా ఎక్కువ నాకు నిన్ను కొట్టాలని అనిపిస్తుంది అని చెప్తుంది అనమాట, చెప్తాడు అనమాట భరతుడు. శత్రుడికి ఎంత కోపంగా ఉందో మంత్రం మీద, అంతకన్నా ఎక్కువ కోపం నాకు నీ మీద ఉంది, శత్రుఘ్నుడికి ఎలాగా మంత్రాన్ని కొట్టాలనిపిస్తుందో నాకు అంతకన్నా ఎక్కువ నేను కొట్టాలనిపిస్తుంది అంటాడనమాట. ఈ మాట విని కైకేయి అంటే ఆవిడ నిజంగా ప్రాణం పోయినంత బాధిస్తుంది కైకేయికి. కానీ భరతుడు చెప్తాడు, కానీ నేను అలా చేయలేను, నేను అలా కొట్టలేను, శత్రుఘ్నుడు కూడా చెప్తాడు మంత్రాన్ని విడిచిపెట్టాయని చెప్తాడనమాట, మేము కొట్టలేము అలాగా, ఎందుకంటే క్షత్రియ ధర్మం ప్రకారంగా ఒక స్త్రీ మీద ఏదైనా సరే ఎంత తప్పు జరగని స్త్రీ మీద చెయ్యి వేయకూడదు, నేను కానీ నీ మీద చెయ్యి వేసినా సరే శత్రుఘ్నుడు కానీ మంత్రం మీద చెయ్యి వేసినా సరే రాముడు మమ్మల్ని క్షమించడు, రాముడు మమ్మల్ని క్షమించడు, రాముడు తిరిగి అయోధ్యకి రాడు, ఎందుకంటే ఒక స్త్రీ మీద చెయ్యి పడింది కాబట్టి అటువంటి ప్రదేశంకి రాముడు రాడు, కాబట్టి రాముడు తిరిగి రావాలి అంటే మేము ఈ పని చేయకూడదు, అందుకనే మిమ్మల్ని విడిచిపెడుతున్నాం అని చెప్పి భరతుడు అంటారనమాట. సో దిస్ ఇస్ ద సెకండ్ లెసన్. ఇక్కడ మనం చూసినట్లయితే సి ఫస్ట్ థింగ్ ఇస్ భరతుడు ఈ 40 మీ చెత్తమో రాయకి హర్ 40 మీకు అర్థం కాదు. సో మొదటిది మనం చూసినట్లయితే భరతుడు అంటే దాని ఏమంటారు, అన్యోపదేశంగా వచ్చిన రాజ్యాన్ని స్వీకరించలేదు, అది మొదటిది. రెండోది ఏంటంటే అదే స్వీకరించలేదు. రెండోది ఆయన సరే ఎందుకంటే స్వీకరిస్తే ఒకసారి మనం అనుకోవచ్చు ప్రభు ఆయన భరతుడు కానీ రాజ్యాన్ని స్వీకరిస్తే జనాలకి భరతుడి మీద ఇంకా డౌట్స్ పెరిగిపోతాయి కాబట్టి అందుకే స్వీకరించలేదేమో అని మనకు రావచ్చు, సందేహం రావచ్చు. కానీ భరతుడు నిజంగా తలుచుకుంటే తన తల్లిని అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే మంత్రాన్ని అరెస్ట్ చేయవచ్చు, మంత్రిని ఉరిశిక్ష విధించవచ్చు, తల్లిని అరెస్ట్ చేసేస్తే చేయవచ్చు. ఆ విధంగా నేను వీళ్ళని సమర్థించట్లేదు అని కూడా జన ప్రపంచానికి చెప్పుకోవచ్చు భరతుడు, కానీ అలా కూడా చేయలేదు. హీ సెల్ఫ్ రైటియస్, భరతుడు సెల్ఫ్ రైటియస్. కొన్నిసార్లు మనం ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతాము, మన సిద్ధాంతాన్ని ఫాలో అవుతాం, కానీ ఎవరైతే ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వరో వాళ్ళ మీద వాళ్ళ పట్ల మనం చాలా కఠినంగా ఉంటాం. ఎందుకు కఠినంగా ఉంటాము, ఇండైరెక్ట్గా నేను గొప్పవాడిని చెప్పుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనము సే టీ కాఫీ తాగం ఇస్కాన్లో చాలా మంది ఐ మీన్ డివోటీస్ దే డోంట్ టేక్. సో పక్కవాడే తాగుతుంటే ఏ ఈ మా ఇది అంటే వాళ్ళని ఏదో చులకనంగా చూస్తాం, పక్క డివోటీ ఎవరైనా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి అలవాటు ఉంటే చాలా చులకనంగా చూస్తాం. అడుగుతారు ఓ ప్రభు మీరు తాగరా అంటే నేనా 20 ఏళ్ళ నుంచి తాగట్లేదు అంటాం అనమాట. ఎవరు అడిగారు నేను తాగమని, ఎవరు అడిగారు నీకు చెప్పమని 20 ఏళ్ళ నుంచి తాగట్లేదని చెప్పి, ఎందుకు 20 ఏళ్ళని చెప్పుకుంటున్నాము అంటే నేను గొప్ప చెప్పుకోవడం అనమాట. సో ఇక్కడ భరతుడు వాట్ హ్యాపెన్ ఇట్స్ కమింగ్ హరే కృష్ణ.
అభిషేక్ నహీ ఆ రహా కే ఇస్కే పహలే నహీ ఆ రహా కే నహీ ఆ రహా
కే హరే కృష్ణ. సో భక్తులకు వినిపిస్తుంది అనుకుంటున్నాను. సో భరతుడు మనం చూసినట్లయితే ఇక్కడ తన అతనికి అతనుకున్న కోపానికి అతనుకున్న ఆవేదనకి ఆ ఇద్దరు స్త్రీలని అతను హీ కూడా అటాక్డ్, కానీ తన కోపాన్ని కూడా కృష్ణుడిని రాముడు తలుచుకున్నాడు అనమాట. రాముడికి ఇప్పుడు ఏం చేస్తే రాముడికి ఆనందిస్తాడు, ఏం చేస్తే రాముడు నన్ను అంటే బాధపడతాడు అని చెప్పి వెంటనే అలా గుర్తించుకున్నప్పుడు తన కోపాన్ని నిగ్రహించుకోగలిగాడు అనమాట. లేకపోతే తనకున్న కోపానికి భరతుడు ఈ కూడా ఈజీలీ ఛార్జ్డ్ కైకేయి ఆర్ మంతర, కానీ భగవంతుని తలుచుకున్నాడు, రాముడిని తలుచుకున్నాడు. రాముడికి ఏం కావాలి, ఏం చేస్తే రాముడి సేవ జరుగుతుంది, నా ఫీలింగ్ సంబంధం లేదు. నిజంగా చెప్పాలంటే భరతుడు కైకేయిని కొట్టుంటే అయోధ్య మొత్తం భరతుడిని మెచ్చుకునేది భరతుడికి ఈ యొక్క కాన్స్పిరసీ అంటే ఈ యొక్క కుట్రతో సంబంధం లేదు అని జనాలందరికీ అర్థమై ఉండేది. కానీ భరతుడు ఆ పని చేయలేదనమాట. ఈ కూడా డన్ ఇట్ ఆయన నిజంగా కూడా ఆ కోపం ఉంది, అయినా సరే ఆ పని చేయలేదు. ఆ పని చేస్తుంటేనే ఇంకా భరతుడి యొక్క వాల్యూ పెరుగుండేది, ఎందుకంటే జనాలకు కూడా నమ్ముండేవాళ్ళు నిజమే. ఎందుకు జనాలందరూ ఏం చూస్తున్నారంటే కైకేయి భరతుడు ఒకటే కదా, కైకేయి అలా చేస్తే లాభపడేది ఎవడు, భరతుడికి లాభం కాబట్టి భరతుడు చేయించుంటాడు. ఎందుకంటే ఆత్మవత్ మన్యతే జగత్ అంటారు, మనకి మన చేతన ఏ స్థాయిలో ఉందో మనము ఎదురువాడిని కూడా అదే స్థాయిలో చూస్తాం. ఇస్కాన్లో కూడా మనం చూస్తుంటాం, ఇదే అడుగుతుంటుంది. మనకు ఒక రకమైన చేతన ఉంటుంది, అధికారం అంటే ఒక రకమైన వ్యామోహం ఉంటుంది, ఈ లోకంలో చాలా మందికి ఉంటుంది. కానీ మనకు ఆ వ్యామోహం ఉండొచ్చు, మనకి ఆ రోజు అవకాశం లేదు కాబట్టి మనం బయటపడం. కానీ కొన్నిసార్లు ఏంటంటే పై లెవెల్లో కూడా వాళ్ళు కూడా వ్యామోహం ఉంటుందేమో, వాళ్ళు కూడా అంతేనేమో అని ఎదురువాడిని కూడా మన దృష్టి చూస్తామన్నమాట. కాబట్టి చాలా మంది కూడా భరతుడి గురించి అలాగే అనుకున్నారు, కైకేయి చేసింది కాబట్టి భరతుడే చేయించుంటాడు అని చెప్పి. కాబట్టి భరతుడు ఆ సమయంలో మందరిని అరెస్ట్ చేసినా చంపినా సరే, కైకేయిని కొట్టినా సరే, ఆ టైంలో జనాలకి భరతుడు తన యొక్క నిజాయితీని ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం. కానీ భరతుడు అలా చేయలేదు, ఎందుకంటే భరతుడు జనాలు ఏమనుకుంటున్నారని ఆలోచించలేదు, రాముడు ఏమనుకుంటాడని ఆలోచించాడు అనమాట. రాముడు కానీ నేను కానీ ఒక స్త్రీనే చెయ్యేస్తే రాముడు నన్ను ఎప్పటికీ క్షమించడు, తిరిగి అయోధ్యకు రాడు, కాబట్టి నేను తప్పు చెయ్యను, తనను తాను నిగ్రహించుకున్నాడు అనమాట. సో ద సెకండ్ పాయింట్ ఇస్ దాట్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ నో వెదర్ లార్డ్ ఈస్ ప్లీజ్డ్ అండ్ నాట్ అంటే యా. సో ద ఓన్లీ ఫ్యాక్టర్ ఫర్ టేకింగ్ ఎనీ డెసిషన్ ఇస్ వెదర్ ఇస్ ప్లీజింగ్ టు ద లార్డ్. మనం ఈ ప్రతి ఏ సందర్భంలోనే అందరినీ మనం ప్రసన్నం చేసుకోలేము, అందరికీ అర్థమైన మనం చెప్పుకోలేము, కానీ భగవంతుడికి మనం అర్థమయ్యే అంటే భగవంతుని మనం ప్లీజ్ చేస్తున్నామా లేదనేది ముఖ్యం. భగవంతుడు ప్లీజ్ అయితే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యు కాంట్ రియల్లీ కన్విన్స్ ద హోల్ వరల్డ్. సో భరత డిడ్ నాట్ ఈవెన్ ట్రై దట్, హీ వుడ్ సీ దట్ రాముడికి తిరిగి రావాలంటే ఏం చేస్తే రాముడు తిరిగి వస్తాడు, అంతవరకే బలరామ అని భరతుడు ఆలోచించాడు అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఇంకో విషయం కూడా వస్తుంది అనమాట. సో మనం భరతుని చూస్తే యా సో హీ నైదర్ హీ సకంబుడ్ టు ద ఇల్ రేషనలైజేషన్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఆపర్చునిటీ నార్ హీ కేమ్ అండర్ యూనో ఎక్స్ట్రా యాంగ్రీ యూనో బట్ రాదర్ యూనో హీ స్టక్ టు ద పాత్ ఆఫ్ డ్యూటీ. సో అతను ఇక్కడ ఇంకొక విషయం మనం చూడాల్సింది ఏంటంటే మన వైష్ణవుడు అంటే భరతుడికి ఏంటంటే మనం చెప్పుకున్న భరత అంటే రాజ్య భరంతి బిభర్తి ఇది భారత అని చెప్పి. సో భరతుడు ఇంకొక భారాన్ని ఏం మోసాడంటే ఆ నిందా భారాన్ని మోస్తూ రాజ్యాన్ని పాలించాల్సి వచ్చిందనమాట భరతుడికి చూసినట్లయితే. సో వెన్ యు ఆర్ ఇన్ ఎ కమ్యూనిటీ ఆఫ్ డివోటీస్, మన వైష్ణవుడి కమ్యూనిటీలో మనం సేవ చేస్తున్నప్పుడు మనం చూసినట్లయితే, ఐ రోట్ సమ్ లెసన్స్, వెన్ యూ సర్వ్ ఇన్ ఎ కమ్యూనిటీ ఆఫ్ డివోటీస్ వాట్ ఈస్ నాట్ గ్యారంటీడ్ యూనో ఈజ్ ఎప్రిషియేషన్. ఎప్రిషియేషన్ గ్యారంటీ చెప్పలేము, కండమ్నేషన్ గ్యారంటీ అని చెప్పలేము. సమ్టైమ్స్ ఎప్రిషియేషన్ రావచ్చు, సమ్టైమ్స్ కండమ్నేషన్. అంటే కొన్నిసార్లు మనము ప్రశంసపుల గురి కావచ్చు, కృష్ణుడి కోసం సేవ చేసినప్పుడు జనాలు సేవ గుర్తిస్తారు. కొన్నిసార్లు నీ కష్టాన్ని వేరేలా అర్థం చేసుకుంటారు, నిన్ను జనాలు విమర్శిస్తారు కూడా. సో కొన్నిసార్లు మనం విమర్శలకు గురవుతాము, కొన్నిసార్లు ప్రశంసలకు గురవుతాము. సో విమర్శ ప్రశంస రెండు భాగమే. సో నో గ్యారంటీ దట్ యుల్ ఓన్లీ గెట్ ప్రశంస, నో గ్యారంటీ ఓన్లీ గెట్ విమర్శ. బట్ వన్ థింగ్ ఇస్ గ్యారంటీ వైష్ణవ సాంగత్యంలో ఉంటే, దట్ ఈస్ ప్యూరిఫికేషన్ అండ్ సర్వీస్. సో యునో ఎప్రిషియేషన్ ఇస్ నాట్ గ్యారంటీడ్, క్రిటిసిజం ఇస్ నాట్ గ్యారంటీడ్. వాట్ ఈస్ గ్యారంటీడ్ ఇస్ సర్వీస్ అండ్ ప్యూరిఫికేషన్. సో వైష్ణవ సాంగత్యంలో ఉంటే మనకి ఖచ్చితంగా రెండు వస్తాయి. ఏంటంటే ఒక సేవ వస్తుంది, ఎటువంటి పరిస్థితుల్లో మనకి సేవ వస్తుంది. రెండోది శుద్ధీకరణ అవుతుంది. అది కొన్నిసార్లు ప్రశంస ద్వారా మన శుద్ధీకరణ అవుతుంది, కొన్నిసార్లు మనకి కొన్నిసార్లు మనకి విమర్శ ద్వారా మన శుద్ధీకరణ అవుతుంది. సో కానీ ఎవరైతే ఈ విమర్శలు భయపడి దూరం అయిపోతారో అటువంటి వాళ్ళకి శుద్ధీకరణ అవ్వదన్నమాట. సో భరతుడు తన జీవితం ద్వారా ఇక్కడ ఇంకొక ఉదాహరణ చెప్తున్నాడు. యు సీ టూ మచ్ ఆఫ్ ఫాల్స్ ప్రైడ్ ఇస్ వెరీ బ్యాడ్ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. మన హృదయంలో ఈ మిథ్యాహంకారం ఉంటే ఏమవుతుంది, మనకి ఎవరైనా సరే కొంచెం మనల్ని విమర్శించినా సరే, మనకు నచ్చింది మనకు నచ్చనిది చెప్పినా సరే, మనల్ని విమర్శించినా సరే, మనం వెంటనే వాళ్ళు దూరం అయిపోతాం అనమాట. మనం చూస్తాం టెంపుల్స్ వస్తారు భక్తులు, అరే మనిషి జన్మ పుట్టడమే అదృష్టం అయితే భక్తుల యొక్క సాంగత్యం అన్నిటికంటే పెద్ద అదృష్టం, అంతకు మించిన అదృష్టం ఇంకోటి లేదు. కానీ అటువంటి సాంగత్యాన్ని వస్తాం, కానీ సాంగత్యాన్ని చాలా ఈజీగా తీసుకుంటాం మనం. సాంగత్యాన్ని ఈజీగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకి, ఎవరైనా ఏదో ఒక మాట అంటారు, ప్రభు ఎందుకు అలాగే అలా కాదు ఇలా అని చెప్పి, అంతే నన్ను అలా అంటారని చెప్పి పారిపోతాం. లేదంటే సర్వీస్ తీసుకుంటాం, సర్వీస్ తీసుకున్నప్పుడు మనం తప్పు ఉందంటే చెప్తాం మనం, ఇది తప్పండి అని చెప్పి, అంతే ఆ సర్వీస్ అక్కడక్కడ వదిలేస్తాం పారిపోతాం. లేదు సరే నేను సర్వీస్ చేసావు తప్పు నీది కాదు, అయినా కొన్నిసార్లు జనాలు నీది తప్పు అంటారు అనమాట. ఇప్పుడు నా లీడర్ అనకపోయినా వేరే వాళ్ళని అంటారు, అంతే నన్ను టెంపుల్లో నాకు అవమానం జరిగింది పారిపోతాం. ఈ విధంగా మన చిన్న 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 విషయాలు కూడా వదిలేస్తాం. అంటే మనం వదిలేస్తాం మన అర్థం ఏంటండి, మన అర్థం ఏంటంటే అదేదో మనం కృష్ణుడికి ఫేవర్ చేస్తున్నట్టు అర్థం. మనం కృష్ణుడికి ఫేవర్ చేస్తున్నాం అనుకుంటున్నాం కాబట్టి ఆ సేవలో కొంచెం కింద వెనక అయితే మనం వదిలేస్తాం అనమాట. నిజంగా మనం కృష్ణుడికి ఫేవర్ చేయట్లేదు, కృష్ణుడే మనకి ఫేవర్ చేస్తున్నాడు. సో యు ఆర్ నాట్ ఫేవరింగ్ కృష్ణ, బట్ యాక్చువల్లీ కృష్ణ ఇస్ ఫేవరింగ్ యూ. అండ్ దిస్ ఇస్ ఇది సువర్ణ అవకాశం అనుకున్నప్పుడు అప్పుడు మనకేమీ అప్పుడు మనం వదలం. సో భరతుడి విషయం చూసుకున్నట్లయితే భరతుడికి ఏమీ అవసరం అసలు, ఏం అవసరం, అన్ని మాటలు పడాల్సిన అవసరం ఏముంది. సరే అన్ని మాటలు పడినందుకు హే రాముడికి ఐ డోంట్ కేర్ అని ఎలాగా నన్ను చెడ్డైపోయాను, సరే ఇప్పుడు నా యొక్క ఇమేజ్ని రక్షించుకోవడం నాకు ముఖ్యం, నా యొక్క నా ప్రొఫైల్ పాడైపోయింది, నా ప్రొఫైల్ని ఇప్పుడు మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తే పునరుద్ధరింపబడుతుంది, ఇప్పుడు పబ్లిక్గా నేను కైకేయిని కానీ లేకపోతే మందరిని కానీ కొడితే నా ఇమేజ్ పునరుద్ధరింపబడుతుంది. నో, భరత్ డిడ్ నాట్ ఈవెన్ కన్సిడర్, రాముడికి ఏ ఆనందం ఇవ్వనిది నేను చెయ్యను, దాని వలన జనాలు నన్ను ఇంకా మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఎంత అయినా సరే చూడు, వీడు తన తల్లిని ఏమీ అనలేదు, తన తల్లిని ఏమీ అనలేదు, ఎంతైనా వీళ్ళిద్దరు ఒకటే కలిసి చేశారు వీళ్ళిద్దరును. కానీ భరతుడి యొక్క చేతన ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు, కొంతమందికి అర్థం కాలేదు, బట్ ఈజ్ ఓకే విత్ ఇట్. కానీ తర్వాత తన గురువుని కలుస్తారు, వశిష్ఠముని చెప్తాడు, చెప్తారన్నమాట ఇప్పుడు మనం వెళ్ళాలి, వెళ్ళి మనం రాముడిని తీసుకురావాలని చెప్పి. సో అప్పుడు భరతుడు తెలుసు రాముడు ఒకసారి మాట ఇస్తే ఆ మాట ఏదైనా సరే జమదాటడు అని చెప్పి. అందుకనే భరతుడు ఏం చేస్తాడంటే, ఓకే హరే కృష్ణ, మనకి ఇప్పుడు ఈ యొక్క జూమ్ ప్రతి 40 నిమిషాలకి కట్ అయిపోతుంది, ఎందుకంటే ఇది పెయిడ్ ఇది కాదు కాబట్టి. సో ఐ విల్ గెట్ ఇట్ ఏ ప్రీమియం వర్జన్, కాబట్టి ఈరోజు ప్రతి 40 నిమిషాలకి బ్రేక్ అవుతుంది, అందుకనే మీరు దాన్ని గుర్తించాలి. ఓకే ఫైన్. సో భరత నోస్ రాముడు తిరిగి, రాముడు ఒకసారి మాట ఇచ్చారంటే మాట తన మాటని తీసుకోడు, వెనక్కి తీసుకోడు కాబట్టి అంత ఈజీగా తిరిగి రారు. నేను చెప్తే నేను అతనికన్నా చిన్నవాడిని కాబట్టి నేను అతన్ని బలవంతం పెట్టలేను. కాబట్టి అతను ఏం చేస్తారంటే అందరిని పిలుస్తాడు, పిలిచి దయచేసి నా మాట నమ్మండి, మనందరం రాముడిని తీసుకొద్దాం, మనందరం కలిసి వెళ్దాము, కలిసి వెళ్ళి మనము శ్రీరాముడిని కన్విన్స్ చేసి తీసుకొచ్చి అతన్ని మళ్ళీ పట్టాభిషేకం చేద్దామని చెప్పి. ఎప్పుడైతే భరతుడు అలా అంటాడో జనాలు కూడా అందరు ప్రజలు భరతుని మీద ఉన్న ఆ యొక్క ఎటువంటి సందేహం మిగిలినా సరే సందేహాలు మొత్తం నివృత్తి అయిపోతాయి అన్నమాట. అండ్ దే వశిష్ఠముని బికమ్స్ హ్యాపీ, అందరూ వశిష్ఠముని మిగతా మునులు ఋషులు పెద్దలు బ్రాహ్మణులు క్షత్రియులు అందరూ లిటరల్గా చెప్పాలంటే ఇంచుమించు అయోధ్యలో సగం అయోధ్య మొత్తం వెళ్తుందనమాట రాముణ్ణి తిరిగి తీసుకురావాలి అని చెప్పి. యుసి భరతుడు అగైన్ ఏదో మొక్కుబడిగా అన్న నాదేం తప్పులేదు అంతే అది అయిపోయింది అయిపోయింది రాజ్యం నన్ను రాజా అమ్మంటున్నారు ఏం చేయమంటారు కావలసిన వివరానికి రాజ్యాన్ని ఇచ్చేస్తాను అలాగ ఆ రకం మొక్కుబడిగా ఆయన ప్రయత్నించలేదు. ఆయన ఒక్కడ వెళ్ళొచ్చు ఖచ్చితంగా ఎలాగో తెలుసు రాముడు రాడని చెప్పి. కొన్ని కొన్నిసారి మనం అడుగుతాము ప్రభుజీ మీకు ఇంకేనా ఐటెం కావాలా అని చెప్పి, ఎలా అడుగుతామంటే అంటే ఎదుటివాడికి కావాలి అని అనిపి అంటే మనసు రాకుండా అడుగుతాం అనమాట, నాన్నకే వస్తే అడుగుతాం అనమాట. కానీ ఇక్కడ అలా కాదు, భరతుడికి ఒకడు వెళ్తే నేను ఒకడికి రాడేమో రాముడు అని చెప్పి అందరినీ తీసుకుని వెళ్తాడు భరతుడు అనమాట. విచ్ మీన్స్ హీఈస్ జెన్యున్ ఇన్ హిస్ ఎండివర్స్. అతనేదో జనాలు ఏమనుకుంటారు లేకపోతే ఇంకేటో ఇంకేటో కాదు, నిజాయితీగా కూడా రాముడు రావాలని కోరుకొని అతను ప్రయత్నిస్తాడు అనమాట. సో బికాస్ కొన్ని కొన్నిసార్లు మనము భక్తిని అంటే వీ డోంట్ నో ద పవర్ ఆఫ్ డివోషనల్ సర్వీస్, అందుకనే వీ టేక్ ద సర్వీస్ ఈజీలీ. భక్తిలో ఉన్న నిజ అంటే నిస్వార్థమైన భక్తిలో ఉన్న ఆనందం మనకి అనుభవం లేదు కాబట్టి ఆ సేవని మనం చాలా సునాయాసంగా తీసుకుంటాం అన్నమాట. వీ టేక్ ద సర్వీస్ వెరీ లైట్లీ, వీ టేక్ ద సర్వీస్ వెరీ లైట్లీ. యూసి మనకి భగవంతుడు సేవిస్తాడండి, మన సేవను సీరియస్గా తీసుకోము. భగవంతుని సేవను నువ్వు సీరియస్ తీసుకోవు, అప్పుడు నీ చాంటింగ్ని కూడా భగవంతుడు సీరియస్గా తీసుకోడు అనమాట. అండర్స్టాండింగ్? బికాజ్ మనం చాంటింగ్ చేస్తున్నాం, చాంటింగ్లో ఏమని అడుగుతున్నాము, కృష్ణ గివ్ మీ సర్వీస్ అంటున్నాం అనమాట. అంటే కృష్ణ గివ్స్ యూ సర్వీస్ యూ కంప్లైన్, అరే ఈ సేవ చేస్తే నన్ను అలా అన్నారు ఇలా అన్నారు, నాకు ఎంకరేజ్మెంట్ లేదు, నాకు గుర్తింపు లేదు, లేకపోతే ఇంకేదో ఇంకేదో ఇంకేదో. సో కృష్ణ ఇస్ గివింగ్ యూ సర్వీస్, భగవంతుడు మనకు సేవను ఇస్తున్నాడు, మనం ఆ సేవను స్వీకరించడానికి ఇష్టపడట్లేదు. అప్పుడు మనం జపం చేసినప్పుడు కృష్ణుడు మన జపాన్ని ఎందుకు స్వీకరిస్తాడు? ఆయన సేవను మనం స్వీకరిస్తే మన జపాన్ని ఆయన స్వీకరిస్తాడు అనమాట. సింపుల్, జస్ట్ లైక్ మనం ఫోన్ చేస్తామండి, ఎదురు వారు ఫోన్ ఎత్తారు హలో అంటారు అనమాట, నువ్వు ఫోన్ కట్ చేసేస్తావు. అప్పుడు నెక్స్ట్ టైం నువ్వు ఫోన్ చేస్తాను ఫోన్ ఎత్తాడా? ఎత్తినా సీరియస్ తీసుకోరు అవునా కదా, అతను కూడా ఫోన్ ఎత్తి పక్కన పెట్టేస్తారనమాట. అదే విధంగా అవుతుంది, మనము భగవంతుడు మనకిచ్చిన పరిస్థితి సేవ. సేవ అంటే అర్థము నాకు నచ్చినట్టు చేయడం కాదు, భగవంతుడికి నచ్చినట్టు చేయడం, నాకు నచ్చిన సేవ చేయడం కాదు, భగవంతుడికి నచ్చిన సేవ చేయడం. భరతుడికి ఇక్కడ చూసినట్లయితే అతను ఎదుర్కొనే పరిస్థితులు ఏ పరిస్థితులు అతను కోరుకునే పరిస్థితులు కాదు, ప్రతిదీ అతనికి ప్రతికూలంగా అంశాలే అయినా సరే అతను స్వీకరిస్తాడనమాట. ఎక్కడ కూడా డిస్కరేజ్ అవ్వడు, ఎక్కడ కూడా సరెండర్ అవ్వడం అనమాట. అంటే ఈ డజంట్ గివ్ అప్, ప్రయత్నిస్తూనే ఉంటాడు రాముడిని అల్లి తీసుకురావాలి తీసుకురావాలని చెప్పి. సో భరతుడు వెళ్తాడు. సో ఇక్కడ చాలా ముఖ్యం అనమాట, యాజ్ ఎ సెడ్ నేను మనకి భక్తిలో భక్తి యొక్క గొప్పతనం తెలిసినప్పుడు, భక్తిలో నిస్వార్థమైన సేవ చేసినప్పుడు ఆనందం ఏంటో మనకు తెలిసినప్పుడు అప్పుడు మనం సేవకి అప్పుడు మనం అటువంటి సేవని ఈజీగా తీసుకోలేం. సింపుల్ చెప్పాలంటే ఒక తల్లికే అర్థమవుతుంది అనమాట, తన చిన్నపిల్లవాడు పిల్లవాడికి సేవ చేసినప్పుడు ఆనందం. ఆ బయటపడికి ఆ విషయం అర్థం కాదు, రాత్రంతా నిద్ర పడ తల్లికి రాత్రంతా నిద్ర ఉండదు, పిల్లవాడు చిన్నపిల్ల ఏడుస్తూ ఉంటుంది టాయిలెట్కి వెళ్తూ ఉంటుంది తల్లికి అర్థమవుతుంది, కానీ తల్లికి అది భారం అనిపించదు. కొన్ని కొన్నిసారి పిల్లవాడు 2 కిలోలు ఉంటాడు, కొన్ని కొన్నిసారి పిల్లవాడు 5 కిలోలు ఉంటాడు కూడా. బట్ మదర్ డజన్ సే ఏ ఈ సో హెవీ నేను మోయిను అని చెప్పి అందు, మదర్ అందు, మదర్కి 5 కిలోలు ఎంతైనా సరే బరువు మోస్తుంది. ఆ బరువు తనకు భారం అనిపించదు అనమాట, ఎందుకంటే ప్రేమ ఉంది కాబట్టి, ఆ నిస్వార్థంగా సేవ చేస్తుంది కాబట్టి ఆవిడకి ఆనందం వస్తుంది, ఆవిడకి ఆనందం వస్తుంది కాబట్టి ఎంత కష్టమైనా సరే ఆవిడకి తెలియదు అనమాట. అదే ఒక ఆయాకిస్తే అలా ఉండదు, ఎందుకంటే ఆ నిస్వార్థమైన సేవ కాదు కాబట్టి ఆ సేవలో ఆనందం దొరకదు, ఆవిడకి ఆ ఫలితంలో ఆనందం వెతుక్కుంటుంది అనమాట. అంటే నెలకొచ్చే జీతంలో ఆనందం వెతుక్కుంటుంది, కానీ ఆ సేవలో ఆనందం వెతుక్కోదు. కానీ నిస్వార్థంగా మనం సేవ చేస్తున్నప్పుడు కృష్ణుడు ఆ సేవలో మనకి ఆనందాన్ని ఇస్తాడనమాట. సో వెన్ యూ సర్వ్ సెల్ఫ్లెస్లీ కృష్ణ యూనో హీ ఫిల్స్ యువర్ హార్ట్ విత్ యూనో స్పిరిచువల్ డివైన్ ప్లెజర్. ఆ ప్లెజర్ ని ఎవరైతే ఆస్వాదిస్తారో అటువంటి వాళ్ళు కృష్ణుడి కోసం ఏమైనా చేస్తారన్నమాట. సింపుల్ చెప్పాలంటే మనకి ఇప్పుడు కంపెనీలో పనిచేస్తాము, రాత్రి 12 గంటలు అవుతుంది, మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మన బాస్ మనల్ని అడుగుతారు అనమాట, అరే బాబు నైట్ అవుట్ చెయ్యి ఈ వర్క్ ఫినిష్ చెయ్యి అని చెప్పి. మనకి చిరాకేస్తుంది, నేను చెయ్యను అంటాడు. ఆడికి తెలుసు మనం బాస్కి నో అని చెప్తే రేపు పొద్దున మనకి ఇంక్రిమెంట్ తగ్గొచ్చు అని తెలుసు. అయినా సరే తగ్గిపోతే పోయిందని చెప్పి మనం బాస్ మనం లెక్క చేయమన్నమాట. కానీ మనకి నెక్స్ట్ ఫోన్ వస్తుంది, నాన్నగారు చెప్తారు నేను రేపు వస్తున్నాను స్టేషన్కి, సో విజయవాడ వస్తున్నాను అంటాం. ట్రైన్ రాత్రి 12 గంటలకు వస్తుంది చెప్తారు, నేను వచ్చేస్తానులే ఓలా పట్టుకొని నువ్వు రావద్దు అంటాం అనమాట. లేదు నాన్నగారు నేను వస్తాను అంటాం, అవును కదా, నువ్వు రావద్దు నేను వచ్చేస్తాను అని నాకు తెలుసులే వచ్చేస్తా అంట. అయినా సరే మనము మనకి ఏం రూపాయి కూడా రాదు, అక్కడ బాస్ మాట వింటే మనకి ఏదో లాభం వస్తుంది, ఇక్కడ మనకి ఏమీ లేదు లాభం లేదు. అయినా సరే మనము వద్దు అన్నా సరే మనం వెళ్తాం. ఎందుకు వెళ్తామంటే దట్ ఈస్ లవ్. సో వెన్ యూ లవ్ కృష్ణ యూ విల్ హ్యాపీ టు సాక్రిఫైస్ ఫర్ కృష్ణ. భగవంతుడు మనం ప్రేమించినప్పుడు భగవంతుడి కోసం సేవ చేయడంలో మనకి ఎంతో ఆనందం, ఎంతో ఆనందంగా సేవ చేయగలం. కానీ భగవంతుడు మనం ఎప్పుడు ప్రేమించగలము, ఎప్పుడు ప్రేమించగలం అంటే భగవంతుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు భగవంతుని మనం తిరిగి ప్రేమించగలం. భగవంతుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకి ఎలా తెలుస్తుందంటే భగవంతుని గురించి విన్నప్పుడు, భగవంతుని యొక్క కృష్ణ కథ భాగవతం చదివినప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది భగవంతుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడా అని చెప్పి. అప్పుడు మనకి భగవంతుని ప్రేమ, భగవంతుని బట్టి మనకి ప్రేమ పెరుగుతుంది. అప్పుడు మనకి ఆ సేవ నిస్వార్థంగా సేవ చేయగలం. అప్పుడు నిస్వార్థంగా సేవ చేసినప్పుడు అప్పుడు మన హృదయంలో మనకి తెలియని ఆనందం పొందుతాం. ఎప్పుడైతే ఆనందాన్ని మనం ఆస్వాదిస్తామో అప్పుడు మనల్ని ఈ లోకంలో ఎవ్వరూ ఆపలేరు. ఎవ్వరూ ఆపలేరంటే ఎంతమంది మనల్ని తిరస్కరించినా, ఎంతమంది మనల్ని విమర్శించినా సరే మనము భగవంతునికి ఆనందంగా సేవ చేసుకుంటూ పోతాం. ఎందుకయ్యా అంటే మన యొక్క మన ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించాం. భరతుడి విషయంలో అదే జరుగుతుంది. సింపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాం, బాబు ఈ సూట్ కేసు పట్టుకోరా అని చెప్పి ఇస్తే, ఓ ఐ హావ్ బ్యాక్ పెయిన్ రోజు, నాకు ఈ బ్యాక్ పెయిన్ ఉంది, సూట్ కేసు వెరీ హెవీ, ఏ సర్వీస్ ఇస్తారు అంటే చెప్పేస్తాం ఒంట్లో ఆరోగ్యం బాగాలేదు నాకు నడుపు నొప్పి ఇది నొప్పి చెప్పి ఆ సూట్ కేసు పట్టుకోంటే సూట్ కేసు నో 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 మై బ్యాక్ ఇస్ హెవీ. అప్పుడు చెప్తాం ఏ ఆ సూట్ కేసులో గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి అని చెప్పి, ఓహ్ గోల్డ్ బిస్కెట్సా వెంటనే పడుచుకుంటాం అనమాట, అవునా కదా. బ్యాక్ పెయిన్ అంటే ఆ పర్లేదు రోజు తర చూసుకుందామంటాం అనమాట. అంటే ముందు నీకు ఆ పెయిన్ లేదు, అంటే ముందు నీకు సూట్ కేసులు అంటే ఏదో ఏదో బట్టలు ఉంటాయి చెప్పి అప్పుడేమో నడుపు నొప్పి గుర్తుకొచ్చింది. కానీ అందులో బంగారం వజ్రాలు ఉన్నాయంటే మాత్రము మనం టక్కువ మూసేస్తాం, ఎందుకంటే అంత విలువైంది కాబట్టి. అప్పుడు మనకి బ్యాక్ పెయిన్, నెక్స్ట్ నడుము నొప్పి అవి ఏం ఆలోచించాం. అదేవిధంగా మనం ఎవరికి సేవ చేస్తున్నాము, ఆ సేవ చేస్తున్న వ్యక్తికి మన సేవ నిజంగా అవసరమా, అంటే తన కోసం మనకు సేవిస్తున్నాడా, మన కోసం మనకు సేవిస్తున్నాడా, ఈ విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు మనం కృష్ణుడి కోసం ఎంత సేవ చేయడానికి రెడీ అవుతాము. దానికోసం కొన్నిసార్లు మనకి ఎప్రిషియేషన్ వస్తుంది, వస్తుంది. కృష్ణుడు సేవ చేస్తున్న వాడికి పేరు పెక్కేతలు ఆటోమేటిక్ గా వస్తాయి, కానీ ఆ పేరు పెక్కేతలు వచ్చక ముందు కొన్ని సార్లు విమర్శలు కూడా వస్తాయి. ఆ విమర్శలు అనేవి మన మంచి కోసమే, దానివల్ల ఇంకొంచెం మనకి గుర్తుకొస్తుంది ఎవరి కోసం చేస్తున్నానా అనే విషయం గుర్తుకొస్తుంది అనమాట. లేకపోతే ఏమవుతుందంటే కొన్ని రోజులు పోయాక అది రొటీన్ అయిపోతుంది అనమాట. లెగిసామా, మంగళార్తి పాడిస్తామా, ప్రచారం చేసామా, కొంచెం సేవ చేసామా, తిన్నామా, పడుకుపోయామా అని చెప్పి. కానీ కొన్ని సార్లు మనం సేవ చేస్తున్నప్పుడు తిరిగి అంత కష్టపడిన తర్వాత మనకి విమర్శ ఎదురైనప్పుడు అప్పుడు అనిపిస్తుంది ఎవరి కోసం చేస్తున్నానయ్యా అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఆ ప్రజ ఎవరి కోసం చేస్తున్నాను అయ్యా అని మనసులో వచ్చినప్పుడు అప్పుడు నిజంగా అవును నేను కృష్ణుడి కోసం చేస్తున్నాను. కృష్ణుడికి ఎంతో మంది ఉన్నారు కానీ నాకే ఈ అవకాశాన్ని ఇచ్చాడు. నేను మహారాజ్ క్లాస్ చెప్తున్నారు మన భక్తి జీవన్ రజానంద్ మహారాజ్ మాధవేంద్రపురి స్టోరీ చెప్తున్నారు. మాధవేంద్రపురి స్టోరీలో మాధవేంద్రపురి గోవింద కుండ దగ్గర భజన చేస్తూ ఉంటాడు. కృష్ణుడు కథను పాలు ఇచ్చిస్తాడు రాత్రి కళ్ళలోకి వస్తాడు, చెప్తాడు అనమాట, అదే మాధవేంద్రపురి నేను ఇక్కడ గోపాల్ నేను ఇక్కడ ఉన్నాను, ఈ కొండ మీద ఉన్నాను, తుప్పల్లో ఉన్నాను, కొన్ని వందల సంవత్సరాల కిందట ఔరంగజేబ్ అటాక్ అయినప్పుడు నన్ను అక్కడ పూజారి కుప్పల్లో పెట్టేశాడు, తర్వాత అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆ ఎండలో ఆ వానలో ఆ మంటలో నాకు ఊపిరాడక నాకు చాలా ఒళ్ళంతా మంటలు లేచిపోతున్నాయి, దయచేసి నన్ను బయట తీయంటారనమాట. అక్కడ కవిరాజ్ గోస్వామి ఏమని రాస్తారంటే ఏమంటే గోపాల్ గత 100 సంవత్సరాలుగా తన కింద ఉన్నప్పుడు ఈ 100 ఏళ్ళలో ఎంతమంది వచ్చి ఉంటారు గోవిందజీ అక్కడ ఆ ప్రదేశానికి, మరి గోపాల్ ఎవరి చేతనం చేయించుకోవచ్చు కదా, మాధవేంద్రపురి చేతనం ఎందుకు చేయించుకున్నాడు. అక్కడ చైతన్య చరితామృతంలో వస్తుంది శ్లోకం, ఏమని వస్తుందంటే గోపాల్ నోస్ హూమ్ టు టేక్ సర్వీస్ ఫ్రమ్, ఎవరి దగ్గర సేవ తీసుకోవాలనేది గోపాల్ తెలుసు. మనం అనుకుంటాం నేను ఈ సేవ చేస్తున్నానని చెప్పి, దట్ ఇస్ ఫూలిష్నెస్. కృష్ణుడు మన దగ్గర చేయించుకుంటున్నాడు, కృష్ణుడు మనల్ని ఎంచుకున్నాడు సేవకి. కాబట్టి మనకి ఎవరైనా మన అథారిటీ మనకు సేవ ఇచ్చినప్పుడు కృష్ణుడు నాకు ఈ సేవ ఇచ్చాడు, కృష్ణుడు నన్ను ఎంచుకున్నాడు అని మనసులో ఆ కన్ఫ్యూజ్డ్ అయినప్పుడు, ఆ సేవ చేసినప్పుడు ఎంత కష్టమైన నువ్వు ఆ సేవను ఆపవు, అప్పుడు ఆ సేవలో ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించవు. ఎందుకంటే కృష్ణ గేవ్ మీ ది సర్వీస్, దాట్స్ ఇట్, అంతే. సో అక్కడ వస్తుందన్నమాట చైతన్య చరితంలో ఏమని వస్తుందంటే, కృష్ణ గోపాల్, గోపాల్ బికేమ్ హ్యాపీ విత్ మాధవేంద్ర పురిస్ భజన్. అంటే గోపాల్ అంటే కృష్ణుడు మాధవేంద్ర పురి భజన పట్ల ఎంతో ఆనందం చెందుతాడు. ఏం భజన? హరే కృష్ణ మంత్రం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. సో గోపాల్ మాధవేంద్ర పురి యొక్క భజన పట్ల ఆనందం చెందుతాడు. భజన అంటే ఏంటి? హరే కృష్ణ మంత్రం అంటే ఏంటి? కృష్ణ నాకు నీ యొక్క సేవ చేసే భాగ్యం కల్పించు. అతని ఆ యొక్క మంత్రంలో, ఆ యొక్క భజనలో, ఆ యొక్క జపంలో శ్రద్ధ ఉంది, విశ్వాసం ఉంది. కాబట్టి గోపాల్ ఈ నిజంగా సేవ పడుతుంది కాబట్టి ఇతనికి ఇస్తాను నేను ఆ సేవ. నేను అంటే మాధవేంద్రపురి వచ్చినంత వరకు 100 ఏళ్ళు గోపాల్ ఎండలో ఉండి అంత సఫరింగ్ అయ్యాడు, అయినా సరే ఆ సేవ గోపాల్కి ఇచ్చాడు. ఎందుకంటే ఈ సేవ చేసే యోగ్యత నా శుద్ధ భక్తులకి అని చెప్పి. కాబట్టి కృష్ణ నోస్ హూ ఇస్ క్వాలిఫైడ్, కృష్ణ నోస్ హూమ్ టు టేక్ సర్వీస్ ఫ్రమ్. ఎవరి చేత చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి భగవంతుకి తెలుసు. కాబట్టి ఈ రోజు మనకి ఒక సేవ చేస్తున్నామంటే, ఈ రోజు మనకు ఒక సేవ ఇచ్చారు అంటే అది మనకి కృష్ణుడు మనల్ని ఎంచుకున్నాడని అర్థం. ఈ విషయం మనం ఈ విషయం మీద మనకు కన్విన్స్ అయినప్పుడు మనకి ఇస్కాన్లో ఎన్ని అంటే సంస్థానం తర్వాత ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి, మనకి ఎన్ని సెట్ బ్యాక్స్ జరిగినా సరే, మనకి ఎన్ని కష్టం వచ్చినా సరే, మనం ఆ సేవను విడిచిపెట్టకూడదు అనమాట. వి షుడ్ నాట్ గివ్ అప్ ద సర్వీస్. అంటే మన అథారిటీస్ విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టాలి తప్ప, నాకేదో అనుకూలంగా ఉంది అనుకూలంగా లేదు ఎందుకు నాకు తలనొప్పి, నో. కృష్ణ గేవ్ యూ, యూ షుడ్ డూ ఇట్. సో దిస్ ఇస్ భరత్ మహారాజస్ మూడ్. సో ఫైనల్గా భరత్ మహారాజ్ తన మొత్తం టీంతో పాటు వెళ్తారు. అదొక పెద్ద లాంగ్ స్టోరీ, అంటే భరత్ మిలాప్ అని చెప్పి ఒక సెక్షన్ అనమాట. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, రామాయణంలో ఉన్న ద బెస్ట్ సెక్షన్స్ ఇది. కానీ అదంతా మనం చెప్పము ఇప్పుడు. అంటే ఆయన వెళ్తున్నప్పుడు ఫస్ట్ గైడ్ ఇది కలుస్తాడనమాట, దట్ కింగ్ నిషాద్రాజ్ కలుస్తాడు, తర్వాత భరద్వాజ ముని కలుస్తారు, తర్వాత ఇంకా చాలా కలిసి చివరిగా భరతుడు రాముడి దగ్గర చేరుకుంటాడు అనమాట. రాముడి దగ్గర చేరుకుంటాడు, లక్ష్మణుడికి చూస్తాడు, భరత మహారాజుని సందేహిస్తాడనమాట. భరత మహారాజు చెప్పడానికి కూడా రెడీ అయిపోతాడు, కానీ రాముడు వారిస్తాడనమాట. భరతుడు వస్తారు, అందరితో పాటు వస్తారు, వచ్చి రాముడు ప్రణామం చేసి రాముడిని చూసి భరతుడు ఏడుస్తాడనమాట. అంటే రాముడు అతను ఏ బట్టలు వేసుకుంటాడు, ఈ వేర్స్ ద ట్రీ బార్క్, ట్రీ బార్క్ అంటే చెట్టులకి బయటన ఉంటుంది కదా అది ఒక బార్క్, బార్క్ అంటే వృక్షాలకి చెట్లకు బయటన ఒక దళసరి ఒక పొరలా ఉంటుంది, ఆ పొరతో చేసిన బట్టలు వేసుకుంటాడు రాముడు అనమాట. ఎవరో కాదు, స్వయంగా కైకేయి ఇస్తుంది. చూడండి, సొంత తల్లి కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది కైకేయి. ఎప్పుడైతే రాముడు అరణ్యవాసంకి వెళ్ళడానికి రెడీ అవుతాడో, కైకేయి స్వయంగా ఉండు అని చెప్పి ఆ బట్టలు ఇప్పించేసి ఈ బట్టలు ఇస్తుంది అనమాట. ఎంత కఠినంగా వ్యవహరిస్తుంది, ఆ బట్టలు చూసి భరతుడు ఏడుస్తాడు అనమాట. కానీ ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, భరతుడు కూడా అవే బట్టలు వేసుకుంటాడు. భరతుడు రాముడు కవడకు వచ్చినప్పుడు రాజవేషంలో రాడు, అతడు కూడా అటువంటి బట్టలే వేసుకుంటాడు. రాముడు అది చూసి రాముడు బాధపడతాడు, భరత నీకేమైంది, ఇటువంటి ఒక సన్యాసి బట్టలు వేసుకున్నావు ఏంటి అని అడుగుతారనమాట. వై యు ఆర్ వేరింగ్ ద డ్రెస్ ఆఫ్ ఎన్ అసెటిక్, అసెటిక్ అంటే ఋషి, ఒక ఋషి వేషధారణలో ఉన్నావేంటి, నువ్వు రాజు ఇప్పుడు, తండ్రి గారి కోరిక నువ్వు గౌరవించాల్సిన రెస్పెక్ట్ గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి చెప్తారనమాట. బట్ భరత్ మహారాజ్ డజంట్ యాక్సెప్ట్ ఇట్. సో భరత్ మహారాజ్ మదర్ చెప్తారనమాట, తండ్రి గారిని విడిచి అందరూ వచ్చేస్తారు. ఎందుకంటే చూస్తారు అక్కడ కౌశల్య సుమిత్ర కైకేయి ముగ్గురు ఉంటారు, భరతుడు వచ్చిస్తుంటారు, శత్రుడు వచ్చి ఉంటాడు, మన తండ్రి గారిని ఒక్కరిని విడిచిపెట్టి మీరు అందరూ రావడం తప్పు కదా అంటారు. అప్పుడు భరతుడు చెప్తాడు, మీరు ఇలా రావడంతో తండ్రి గారు తిరిగి స్వర్గాధిపస్తులు అయ్యారని చెప్పి చెప్తారనమాట, పరంపదానికి చేరుకున్నారని చెప్తారనమాట. అది విని రాముడు మోకాళ్ళ మీద కింద పడి బోరను వెలిపించి చాలా ఏడుస్తాడనమాట. అంటే తన మీద నిందేసుకుంటాడు, నేను చూడండి ఎలాంటి పుత్రుణ్ణో, నా వల్ల మీరు చనిపోవాల్సి వచ్చింది అని చెప్పి. యాక్చువల్గా దశరథుడి వల్ల రాముడు అరణ్యవాసులు అయ్యాడు, కానీ ఏం చెప్తున్నాడు, నా వల్ల మీరు ప్రాణం విడిచిపెట్టారు, నాకంట ఇంకా ఎవరైనా బ్యాడ్స్ అని ఉంటారా అని చెప్పి వెంటనే అస్థికులు తీసుకెళ్లి నదిలోని కలిపి వస్తారన్నమాట. కలిపి వచ్చి తర్వాత సీతమ్మని లక్ష్మణుని అందరినీ ఓదార్స్తారు. ఓదార్చిన తర్వాత భరతుడు చెప్తారనమాట. భరతుడు ఏమంటాడంటే, భరతుడు ఏమంటాడంటే, పెద్ద కన్వర్జన్ చాలా పెద్దగా ఉంటుంది రామాయణంలో అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. వాల్మీకి రామాయణంలో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. భరతుడు ఏమంటాడంటే, సింపుల్ చెప్తున్నాను నేను, భరతుడు ఏమంటాడంటే, మై డియర్ బ్రదర్ రామా, ఏ విధంగా అయితే ఒక గరుడికి చెందాల్సిన సింహాసనం మీద కాకి కూర్చోకూడదో అదే విధంగా నీకు చెందాల్సిన సింహాసనం మీద నేను కూర్చోవడం ఎంతైనా సబబు కాదు, దయచేసి మీరు వచ్చి తిరిగి అయోధ్యను స్వీకరించండి అని చెప్తారనమాట. దానికి రాముడు ఏమంటాడంటే, చూడండి చూడు భర్త, ఐ యాక్సెప్ట్ యువర్ యువర్ లవ్ ఫర్ మీ, నా పట్ల నీకున్న ప్రేమని నేను అర్థం చేసుకోగలను, దాన్ని స్వీకరిస్తున్నాను, కానీ దయచేసి నన్ను నా తండ్రి యొక్క మాటని పాట ఫాలో అవ్వనివ్వు. ఎందుకు అది కూడా నా ఎస్పెషల్లీ నౌ దర్ ఫాదర్ ఇస్ నో మోర్, మన తండ్రి గారు ఇప్పుడు లేరు కాబట్టి ఆయన కనీసం ఆయన మాటనైనా మనం నిలబెట్టాలి. ఆయన ఎలాగా మనం నిలబెట్టుకోలేకపోయాము, ఆయన మాటను కూడా మనం నిలబెట్టకపోతే మనము ఆయన అంటే ఆయన ఎక్కడున్నా సరే ఆనందించరు. కాబట్టి దయచేసి మన నా తండ్రి గారి మాటని నిలబెట్టుకునే అవకాశాలు నాకు ఇవ్వు అని చెప్పి రాముడు అంటాడనమాట. ఆ మాట విని కైకేయి అంటుంది, నాయన యాక్చువల్గా మీ తండ్రి గారికి మిమ్మల్ని పంపించడానికి ఇష్టం లేదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. నా బలవంతం మీదగానే ఆయన నా బలవంతం మీదనే ఆయన ఆ మాట అనాల్సి వచ్చింది. ఇప్పుడు నేనే చెప్తున్నాను స్వయంగా, నా కోసం ఆయన పనిచేశారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నాకు రాజ్యం మీద ఎటువంటి ఆశ లేదు, నా కుమారుడు యొక్క మనసు నాకు అర్థమైంది, కాబట్టి దయచేసి నువ్వు రా, వచ్చి అయోధ్యను స్వీకరించు అని చెప్పి స్వయంగా కైకేయి చెప్తుందనమాట. సో దెన్ ఫర్ విచ్ అను రామ్ సేస్, మై డియర్ మదర్ అను వై అవర్ ఫాదర్ స్పోక్ ఈజ్ నాట్ ఇస్ ఇంపార్టెంట్ యాజ్ వాట్ మై ఫాదర్ స్పోక్, మా తండ్రి గారు ఎందుకు అలా చెప్పారు అనేది అంత ముఖ్యం కాదు, ఏం చెప్పారు అనేది ముఖ్యము, కాబట్టి నన్ను పాటించు, నువ్వు నన్ను ఈ అరణ్యవాసం చేయని అని చెప్పి చెప్తారనమాట. అది విని భరతుడికి యాక్చువల్గానే హిజ్ హార్ట్ వాజ్ బ్రోకెన్, నేను అంటే రాముడిని ఒప్పించలేకపోతున్నానని చెప్పి ఆయన ఆయన దిగులు ఇంకా పెరిగిపోతుంది అనమాట. అప్పుడు అంటాడనమాట, అన్న రామ, మీరు చెప్పిన మాట సరే, తండ్రి గారి మాట నిలబెట్టాలి, ఇప్పుడు మనము ఆయన లేడు కాబట్టి ఆయన మాట నిలబెట్టాలి, సరే సరే మీరు తండ్రి గారి మాటను ఎలా నిలబెట్టచ్చు అంటే, ఒక తమ్ముడుగా మీ యొక్క బాధ్యతని నేను కూడా షేర్ చేసుకోవచ్చు, మీ బాధ్యత నేను కూడా పంచుకోవచ్చు, కాబట్టి మీ బదులు నేను అరణ్యవాసం చేస్తాను, మీరు వచ్చి రాజ్యం రాజ్యాన్ని పాలించండి అని చెప్తారనమాట. సో ఆన్ యువర్ బిహాఫ్, ఎందుకంటే ఇప్పుడు ఒక కుటుంబం అయిన తర్వాత ఆ బాధ్యతని ఒకరి బాధ్యత ఇంకొకరు పంచుకోవచ్చు, కాబట్టి తండ్రి గారి మాటని నిలబెట్టాల్సిన మీ బాధ్యతని నేను పంచుకుంటాను, ఆ బాధ్యత నేను తీసుకుంటాను, మీరు రాజ్యాన్ని పాలించండి అని చెప్పి చెప్తారనమాట. దానికి రాముడు అంటాడు, చూడు భరత, సృష్టి రీత్యా ప్రతి ఒక్కరికి ఒక కర్మబంధం ఉంటుంది, దాన్ని ఎవరు కాపాడలేరు, సో వి ఆల్ హ్యావ్ టు ఫేస్ అవర్ కర్మిక్ రియాక్షన్స్. అఫ్ కోర్స్ శ్రీరాముడికి కర్మానుసారం అతను అరణ్యవాసం చెందలేదు, కర్మ అనేది భగవంతునికి వర్తించదు. సో కర్మ అనేది ఓకే, మీటింగ్ ఇంకో 10 నిమిషాలు అయిపోతుందంట ఈ టైము, సో 10 మినిట్స్ హ్యావ్ టు కంప్లీట్ ద క్లాస్, 11:55 12:05 లోపల క్లాస్ మనం ముగించాలి. సో ఈ కర్మ అనేది అందరికీ అంటే కర్మ అనేది భగవంతుని వర్తించదు, కానీ భగవంతుడే మనిషి రూపంలో ఉన్నారు, మానవ జన్మ రూపంలో ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. కర్మ అనేది దాన్ని ఎవరు తప్పించలేరు, కాబట్టి నాకు ఇలా రాసిపెట్టి ఉంది కాబట్టి నన్ను పాటించని అని చెప్పి చెప్తారనమాట. సో డోంట్ ఇన్సిస్ట్ అపాన్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ అని చెప్పి దానికి భరతుడు చెప్తాడు, సరే మీరు కానీ నా మాట వినకపోతే నేను కూడా ఇక్కడే ఉండిపోతాను, మీతో పాటే ఉండిపోతాను, నేల మీద ఉంటాను, నేను కూడా మీరు తీసుకున్న ఆహారాన్ని తీసుకుంటాను, నేను ఇక్కడి నుంచి కదలను అని చెప్తారనమాట. దానికి రాముడు చెప్తాడనమాట, సో ఇలాగ చాలా కన్వర్జేషన్ చాలా నడుస్తుంది అనమాట. ఇట్స్ ఒక లాంగ్ కన్వర్జేషన్, అంటే బోత్ ఆర్ ట్రైంగ్, అంటే భగవంతుడు భక్తుడు, ఇక్కడ రాముడు భగవంతుడిని అంటే భరతుడు భక్తుడు అనమాట. అఫ్ కోర్స్ వాళ్ళ సంబంధంలో భగవంతుడి భక్తుడి కన్నా అన్నదమ్ముల బంధం ఉంటుంది అక్కడ. అంటే మన కృష్ణుడి లీలలో కూడా చూసినట్లయితే కొంతమంది కృష్ణుడు భగవంతుడు, ఫర్ ఎగ్జాంపుల్ కుంతి మహారాణి కృష్ణుడిని భగవంతుడికి చూసింది, ఎందుకంటే ఆడ ఐశ్వర్య భావంలో ఉంది కాబట్టి. కానీ పాండవులు కృష్ణుడిని కొన్ని సందర్భాలు భగవంతుడికి చూస్తారు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిలేటివ్ గానే చూసారనమాట. అదే వృందావన వాసెస్ అయితే కృష్ణుడిని తమ కుటుంబ సభ్యుల కింద చూసారు, కానీ భగవంతుడి కింద చూడలేదు, వాళ్ళు ఇంకా క్లోజ్ అనమాట. అదే విధంగా రామాయణంలో చూసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ రామాయణంలో రాముడు ఋషులు మునులు ఆశ్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళు రాముడిని భగవంతుడిని చూసేవారు అనమాట, ఎందుకంటే అక్కడ ఐశ్వర్య భావం కాబట్టి. కానీ తన సొంత కుటుంబ సభ్యులు రాముడిని తన కుటుంబ సభ్యులు, ఎందుకంటే భగవంతుడు ఆ యొక్క సంబంధాన్ని మెయింటైన్ చేయడం ఇష్టపడేవాడు కాబట్టి. సో ఇన్ దిస్ కేస్ భరత ఆల్దో ఈజ్ అ ఫ్యామిలీ మెంబర్ బట్ ఆల్సో హీ నోస్ దట్ లార్డ్ రామ్ ఇస్ ఏ సుప్రీం లార్డ్. సో ఇక్కడ భరత అండ్ లార్డ్ రామ్ దే ఆర్ బోత్ ఫైటింగ్, కానీ ఏ దేని ఫైటింగ్ చేస్తున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే, దే ఆర్ ఫైటింగ్ ఫర్ హూ విల్ సాక్రిఫైస్. మనం ఏం చేస్తాము, వీఆర్ ఫైట్ ఫర్ హూ విల్ ఎంజాయ్, ఎవరు ఎంజాయ్ చేస్తారని మనం ఫైట్ చేస్తాము, కానీ ఇక్కడ ఎవరు సాక్రిఫైస్ చేయాలని చెప్పి దే ఆర్ ఫైటింగ్. అప్పుడు రామ్ అంటాడు, రాముడు అంటాడనమాట, ఏమంటారంటే, అఫ్ కోర్స్ హి సేస్ దట్ ఐ అండర్స్టాండ్ మై డియర్ భరత యువర్ లవ్ హాస్ కాంక్వర్డ్ మీ, నీ ప్రేమ నన్ను జయించింది, నీ ప్రేమ నన్ను జయించింది అండ్ ఐ యాక్సెప్ట్ యువర్ లవ్ అని చెప్పి చెప్తారనమాట. ఎప్పుడైతే చెప్తాడో భగవంతు రాముడు, భరతుడు పూర్తిగా ఆనందపడతాడనమాట, ఫుల్గా బికమ్స్ హ్యాపీ అండ్ సేస్ దట్ ఈ సేస్ దట్ నా ఓకే రాజ్యాన్ని నాకు ఇవ్వాలనుకుంటున్నావు కదా, ఐ విల్ యాక్సెప్ట్ ద కింగ్డమ్, నేను రాజ్యాన్ని స్వీకరిస్తున్నాను ఈరోజు, ఐ యాక్సెప్ట్ ద రాజ్యం, నీ రాజ్యాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను మరియు నీ ప్రేమను కూడా స్వీకరిస్తున్నాను, రాజ్యాన్ని స్వీకరిస్తున్నాను ప్రేమని స్వీకరిస్తున్నాను. ఇప్పుడు చెప్తున్నాను నువ్వు ఏ విధంగా నా గురించి ఆలోచిస్తున్నావో నేను నా తండ్రి గురించి అలాగే ఆలోచిస్తున్నాను, దయచేసి నా తండ్రి పట్ల నువ్వు నీ అన్న పట్ల నీ ధర్మాన్ని నిర్వర్తించడానికి ఎంత పరితపిస్తున్నావు, నేను కూడా ఒక కొడుకుగా నా తండ్రి పట్ల నా బాధ్యతను నిర్వర్తించడానికి అంతే పరితపిస్తున్నాను. యు ఆర్ కన్సర్న్ ఫర్ యువర్ బ్రదర్, ఐఎమ్ కన్సర్న్ ఫర్ మై ఫాదర్, కాబట్టి నువ్వు నీ ధర్మాన్ని ఎలా పాటిస్తున్నావో నన్ను కూడా నా ధర్మాన్ని పాటించు, నువ్వు దయచేసి మా నాన్నగారు చెప్పిన మాటని నన్ను పాటించు, నువ్వు రాజ్యాన్ని నీ 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 డిజైర్ కూడా ఫుల్ఫిల్ అవుతావు, నా డిజైర్ ఫుల్ఫిల్ అవ్వాలి, నీ డిజైర్ ఫుల్ఫిల్, నా డిజైర్ ఏంటి, నేను రాజ్యాన్ని నేను వనవాసంలో ఉండాలి, అది నాన్నగారి డిజైర్, నేను ఫుల్ఫిల్ చేయాలి, నీ డిజైర్ ఏంటి, నేను రాజ్యాన్ని అది కాబట్టి నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను, రాజ్యాన్ని నేను తీసుకుంటున్నాను, నా తరఫున నువ్వు స్వీకరించి రాజ్యాన్ని స్వీకరించి నేను వచ్చే వరకు దాన్ని రాజ్యాన్ని పాలించు చెప్తారనమాట. దట్ మీన్స్ యాక్చువల్గా భరతుడు చెప్పాలంటే గెలిచినట్టే, రాజ్యాన్ని రాముడు స్వీకరించాడు ఫైనల్గా, కానీ ఏమన్నాడు, నేను వచ్చే వరకు యాజ్ ఏ గార్డియన్, ఒక గార్డియన్ రూపంలో నువ్వు రాజ్యాన్ని పాలించు అని చెప్పి చెప్తారనమాట. దానికి భరతుడికి అర్థమవుతుంది, ఇంతకన్నా నేను రాముడిని పుష్ చేయలేను అని చెప్పి భరతుడు చెప్తారు, సరే మీరన్నట్లే అవ్వాలనుకుంటే దయచేసి గివ్ మీ సమ్ యూనో ఇన్సైనియా, ఇన్సైనియా అంటే ఒక చిహ్నం, ఏదో ఒక మీ తరపు నుంచి ఏదో ఒక చిహ్నం అనమాట అని తన పాదుకులు అడుగుతారనమాట. వెంటనే రాముడు తన పాదుకులు తీసి భరతుడికి ఇస్తాడనమాట. భరతుడు ఆ పాదుకుల్ని తన తల మీద పెట్టుకుంటాడు. సి భరతుడు క్షత్రియుడు, ఒక క్షత్రియుడికి ఇంజనల్ క్షత్రియుడు ఇంకో క్షత్రియుడు సేవ చేయడు అనమాట. క్షత్రియుడు వేరే క్షత్రియుడు ఒక పాదుకుల్ని తన తల మీద పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. సో భరతుడు ఆ పాదుకుల్ని తన తల మీద పెట్టుకుంటాడు అనమాట. మనం చూస్తాం భౌతిక ప్రపంచంలో, వీనో వన్ ఇండియాలో రిచెస్ట్ పీపుల్, అతను పేద కుటుంబంలో పుట్టి సామ్రాజ్యాన్ని స్థాపించాడు, తన ఇద్దరు పుత్రులు ఉన్నారు, తను ఎప్పుడే చనిపోయాడు వెంటనే ఆ ఇద్దరు కొడుకులు క్యాట్స్ అండ్ డాగ్స్ కొట్టుకున్నారనమాట. తన తల్లి వచ్చి సర్ది చెప్పినా సరే అవ్వలేదు, విడిపోయి మొత్తం చల్లా చెదరైపోయారు ఇద్దరు కొడుకులు, అలా ఎవరో మనకు తెలుసు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓనర్స్. సో ఈ లోకంలో ఇలా ఉంటాయి బాంధవ్యాలు అనమాట, కొన్ని కొన్నిసార్లు తండ్రి ఉండగానే కొట్టుకుంటారు, కొన్ని కొన్నిసార్లు తండ్రి పోగానే గొడవలు మొదలవుతాయి అనమాట. అలాంటిది ఇక్కడ తండ్రి వెళ్ళిపోయారు, కానీ ఇక్కడ నువ్వంటే నువ్వు, నేను కొన్ని అంటే నేను త్యాగం చేస్తాను నేను త్యాగం చేస్తానని చెప్పి సో వాళ్ళు అక్కడ అలా వాదించుకుంటారు అనమాట. సో దట్ ఈస్ ద దిస్ థింగ్. సో లార్డ్ రామ్ వాజ్ ద పెర్సానిఫికేషన్ ఆఫ్ డ్యూటీ టువర్డ్స్ హిస్ ఫాదర్. రాముడు తండ్రి సేవకి అంకితం, పెర్సానిఫికేషన్. పెర్సానిఫికేషన్ అంటే ఒక నిలువెత్తు ఆదర్శం అనమాట. తండ్రి సేవకి నిలువెత్తు ఆదర్శం అయితే భరతుడు లక్ష్మణుడు అన్న సేవకి నిలువెత్తు నిదర్శనాలు అనమాట. యాక్చువల్గా భరతుడు లక్ష్మణుడు ఇద్దరిలో తేడా లేదు, ఇద్దరూ సమానంగానే రాముడికి సేవ చేశారనమాట. సి లక్ష్మణ్ సర్వ్డ్ ఇన్ సంభోగ, భరత సర్వ్డ్ ఇన్ విప్రలంబ. సంభోగంలోనూ సేవ, సంభోగం అంటే కలియుగ, విప్రలంబ అంటే విడిపోవడం. సంభోగంలో అంటే లక్ష్మణుడు రాముడితో ఉండి రాముడికి సేవ చేశాడు నిస్వార్థంగా, భరతుడు రాముడికి దూరంగా ఉండి రాముడికి సేవ చేశాడు. చెప్పాలంటే సంభోగంలో కన్నా విప్రలంబ సేవ ఇంకా కష్టం. సో చెప్పాలంటే లక్ష్మణుడి సేవ ఎంత కష్టమో తెలియదు కాదు మనకి. మనం ఎల్లుండి లక్ష్మణుడి గురించి చెప్పుకుంటాము. లక్ష్మణుడి సేవ చాలా కష్టం, కానీ లక్ష్మణుడి సేవ ఎంత కష్టమో అంతకన్నా ఎక్కువ కష్టం భరతుడి సేవ. కనీసం లక్ష్మణుడికి తన సేవని రాముడు చూస్తున్నాడు, రాముడు రాముడిని చూసి అదృష్టం కలుగుతుంది లక్ష్మణుడికి. భరతుడికి రాముడి యొక్క విరహంలో సేవ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో భరత సర్వీస్ ఈజ్ నో లెసర్. అంటే రామాయణంలో భరతుడి గురించి తక్కువ వర్ణన వస్తుంది, ఎందుకంటే అతను రాముడికి పక్కన లేడు కాబట్టి. కానీ భరతుడు ఏ విషయంలో కూడా లక్ష్మణుడికి తీసుకోలేదన్నమాట, అతను అదే నిస్వార్థంగా చేశారు. సో లక్ష్మణుడు భరతుడు ఒక 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 అన్నకి ఏ విధంగా సేవ చేయాలి? అప్పుడు అనుకోవచ్చు ప్రభుజీ ఈ లోకంలో అలా చేయట్లేదు, ఎందుకు సేవ చేయట్లేదు అంటే ఆ అన్నలు కూడా అంత ఆదర్శంగా ఎక్కడ ఉన్నారని చెప్పి. అది వాస్తవమే. సో మనం ఇప్పుడు రాముడి గురించి మనం చర్చించుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది వీళ్ళు రాముడికి ఎందుకంత ప్రేమించారంటే రాముడు అంత గొప్పవాడు కాబట్టి. సో ఎవరు ఎవరికి ఇక్కడ తక్కువ అంటే ఒకరిని మించిన ఒకరు హేమహేమీలు అనమాట రామాయణంలో. ఈచ్ పర్సన్ ఈజ్ ఎ పినాకిల్ ఎపిటోమ్ ఆఫ్ క్యారెక్టర్ రామాయణం. అందుకనే ఆ గ్రంథం కొన్ని లక్షల కోట్ల జనాభాలకి, ఈ సృష్టిలో పుట్టిన దగ్గర నుంచి కొన్ని లక్షల కోట్ల జనాభాలకి ఆదర్శవంతంగా నిలిచింది రామాయణ గ్రంథం. సో దిస్ వే భరత మహారాజ్ అప్పుడు ఆ యొక్క పాదుకను తీసుకుంటారు. ఓ టైం అయిపోతుంది, 2 మినిట్స్ ఆగిపోతుంది. పాదుకులు తీసుకుంటారు, పాదుకులు తీసుకుని రాముడికి చెప్తారనమాట కి రామ అని, సరే మీరు వచ్చే వరకు వెయిట్ చేస్తారు 12 ఏళ్ళు, కానీ 12 ఏళ్ళ తర్వాత మీరు రాకపోతే మాత్రం నా ప్రాణం నిలవదు, ఇప్పుడే చెప్పేస్తున్నానని చెప్తారనమాట. రాముడు తదాస్తూ ఉంటారు. ఆ తర్వాత చెప్తారు ఈ రాజ్యానికి అయోధ్యకి రాజును నేను కాదు, ఈ పాదుకులే. అందరు అక్కడ అందరు అయోధ్యవాసులు ఉంటారు కాబట్టి వాళ్ళందరి ఎదురు చెప్తారు ఈ పాదుకులే రాజ్యాన్ని ఎల్లుతాయని చెప్పి. సో సింహాసనం మీద పాదుకులు కూర్చోబెడతారు. భరతుడు దాని సింహాసనం కింద కూర్చునేవాడు. తర్వాత అతడు రాజ్యంలో కూడా ఉండే, అంతపురంలో ఉండేవాడు కాదు, అతడు అయోధ్య బయట నందిగ్రామ్ అనే చిన్న గ్రామంలో ఉండేవాడు అనమాట. గ్రామంలో ఉండి రాజ్యం కోసం అంటే రాజమహల్కి దాదాబార్కి వచ్చేవాడు, పాదుకులకి నమస్కరించి ప్రతిరోజు ఆ పాదుకులకి రిపోర్ట్ చెప్పేవాడు అనమాట. జస్ట్ లైక్ వీ గివ్ ఎ రిపోర్ట్ టు డిటీస్, ఏ విధంగా మనం విగ్రహాలకి రిపోర్ట్ ఇస్తామో అదే విధంగా పాదుకులకి రిపోర్ట్ ఇచ్చి ఆ పాదుకులు నమస్కరించి ఆ పాదుకుల తరపున అతను రాజ్యం పాటించాడు అనమాట. రాముడు ఇక్కడ అరణ్యవాసంలో ఏమైతే భోజనం చేసేవారు రూట్స్ అండ్ ఫ్రూట్స్, ఆయన కూడా అవే తీసుకున్నాడు. ఏ రోజు సరిగ్గా భోజనం చేయలేదు, ఏ రోజు కొత్త వస్త్రాలు పెట్టి కట్టుకోలేదు. ఆ 12 ఏళ్ళు కూడా అతను కనీసం ఏ రోజు కొత్త బట్టలు వేసుకోలేదు అనమాట. ఏ విధంగా రాముడు ఏ వస్త్రాలు ధరించాడు, ఎందుకంటే అందులో మనం అనుకోవచ్చు అమ్మ ఇంత త్యాగం చేయాల్సిన అవసరమా, భక్తి అంటే ఎంత కష్టమా అనిపించవచ్చు. కష్టం కాదండి అది, దాన్ని ప్రేమ అంటారు. పాతకాలం స్త్రీలు తన హస్బెండ్ భోంచేయకుండా స్త్రీలు భోంచేసేవాళ్ళు కాదు, ఎవరు అవసరం లేదు. మా ఇంట్లో కూడా నేను మా నాన్నగారు రాకుండా మా మదర్ భోంచేయడం చూడలేదు అనమాట చాలా ఇళ్ళు. అది ఈ రోజుల్లో వాళ్ళకి అది మూర్ఖత్వం అనిపించవచ్చు, కానీ అది వాళ్ళ ఫీలింగ్ సెంటిమెంట్స్, వాళ్ళ అభిమానం. హస్బెండ్కి పిల్లలకి వేడి భోజనం పెడతారు, వాళ్ళు మాత్రం చల్లని భోజనం తీసుకుంటారనమాట. ముందు పూటంలో భోజనం చేస్తారు. ఎందుకయ్యా అంటే వాళ్ళకి మనం ఎంత తిట్టినా చెప్పినా వాళ్ళకి అర్థం కాదు అంతే, ఎందుకంటే దాన్ని ప్రేమ అంటారు అంతే. సో అదే విధంగా భరతుడు ఒక స్వామికి దక్కంది సేవకుడు స్వీకరించాడు. ఎప్పుడు సేవకుడు ఎప్పుడు స్వామి స్వీకరించిన తర్వాతే హరే కృష్ణ. సో భరతుడికి మనకి కొన్నిసార్లు అనిపిస్తుంది అది కష్టమా అని చెప్పి. కానీ నిజంగా ప్రేమ ఉన్నప్పుడు అది కష్టం కాదు, అందరూ ఎంతో ఆనందం ఉంటుందన్నమాట. సో భరతుడు ఎప్పుడు రాముడి చింతనలోనే ఉండి విప్రలంబ సేవ చేశాడు. విప్రలంబ సేవ అంటే భగవంతునికి దూరంగా ఉండి భగవంతుని సేవ చేయడం. భగవంతునితో దగ్గర ఉండడం గొప్ప కాదు, భగవంతుని చెప్పిన చేయడం గొప్ప. శ్రీల ప్రభుపాదుల వారి సమయంలో కూడా ప్రభుపాదుల వారు ఎక్కడికి వెళ్తే చాలామంది ప్రభుపాద శిష్యులు ప్రభుపాదతో పాటు రావడానికి ప్రయత్నించేవారు అన్నమాట. సో కానీ ప్రభుపాదులు వారు చెప్పేవారు, నాతో పాటు మీరు తిరిగినంత మాత్రాన నాకు మీరు సేవ చేస్తున్నట్టు కాదు, కానీ నేను చెప్పినట్లు మీరు చేస్తే మీరు నాకు సేవ చేసినట్టుగా. నేను చెప్తున్నాను, మీరందరూ రకరకాల ప్రదేశాలకు వెళ్ళండి, ప్రచారం చేయండి, సంవత్సరం ఒకసారి వచ్చి మాయాపూర్ రండి అని ప్రభుపాద చెప్తారు. సో డోంట్ ట్రై టు కైండ్ ఆఫ్ యూనో రోమ్ అరౌండ్ మీ, నా చుట్టుపక్కల ఉంటే నా సేవ కాదు అని చెప్తారనమాట. కాబట్టి గురువు యొక్క సేవ అంటే గురువు పక్కన ఉండడం కాదు, గురువు యొక్క ఆజ్ఞల్ని పాటించడం, గురువు యొక్క మనసును తెలుసుకొని దాన్ని పాటించడం అనమాట. సో దట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ సర్వెంట్. సో భరతుడికి భగవంతుడు ఆ విధంగా కోరుకున్నాడు, తనతో దూరంగా ఉండి తన సేవ చేయాలని కోరుకున్నాడు. లక్ష్మణుడికి భగవంతుడు తనతో పాటు ఉండే సేవ ఇచ్చాడు అనమాట. సో రెండు సమానమైన సేవలే. ఓకే, జస్ట్ లైక్ నా క్వీన్స్ ఆఫ్ ద్వారకా, ద్వారకా రాణులు కృష్ణుడికి సంభోగంలో సేవ చేశారు. సంభోగంలో సేవ అంటే తన కృష్ణుడితో పాటు సేవ చేశారు. గోపికలు చూసుకున్నట్లయితే వాళ్ళు విప్రలంబలో సేవ చేశారనమాట. సో గోపికలు చెప్తారనమాట, భ్రమర గీత అని చెప్పి వస్తుంది భాగవతంలో, అంటే భ్రమర అంటే ఇది తొమ్మిది, వాటిల్లో అంటే రాధారాణి ఆ తొమ్మిదితో మాట్లాడుతుంది అనమాట. కృష్ణ నువ్వంటే నాకు ఎందుకంత కోపం అంటే, ఎంత కోపం అంటే మిమ్మల్ని మర్చిపోనుకుంటాము కానీ మిమ్మల్ని మర్చిపోలేమే, ఒక్కసారి నీ పేరుని ఒకసారి మీరు స్మరించిన తర్వాత, మా నోట్లో వచ్చిన తర్వాత ఏ వ్యక్తి కూడా అతన్ని మర్చిపోలేడు. సో యూఆర్ ఆ విషయంలో నువ్వు చీటర్ అనమాట, అంటే మీరు ఒక ఒక కొన్ని కొడితే అంటుకుంటూ వదలరు అంటారు కదా, సో నువ్వు అలాంటి వాడివి, వదలలేకపోతున్నాము కానీ నువ్వేమో రావట్లేదు, నీ నీ యొక్క విరహ వేదనలో మాకు నిజంగా ప్రతిరోజు ప్రాణం పోతున్నంత నొప్పిగా ఉంది. సో ఇంత నొప్పి ఎందుకు అని చెప్పి మమ్మల్ని మేము ప్రాణమే విడిచేస్తే పోలే, ఇంత బాధ ఇంత 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 వేదన భరించడం బదులు ఒక్కసారిగా ప్రాణం విడిచిపెట్టేస్తే ఎంతో సుఖం కదా అని అనిపిస్తుంది వాళ్ళకి, దీనికి అదే బెటర్ చెప్పి. కానీ అలా పని చేయలేకపోతారు, ఎందుకంటే కృష్ణుడు చెప్తాడనమాట ఖచ్చితంగా నేను తిరిగి వస్తాను, వృందావనం వస్తాను అని చెప్పి. అమ్మో మళ్ళీ కృష్ణుడు తిరిగి వస్తాడేమో, కృష్ణుడు తిరిగి వస్తే కృష్ణుడు ఎవరు సేవ చేస్తారు, కృష్ణుడికి నా సేవ అంటే ఇష్టమో కృష్ణుడికి ఎవరు సేవ చేస్తారు, అలా ఆలోచించుకొని వాళ్ళు అంత విరహన వేదన కూడా అనుభవిస్తారు తప్ప వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేయడానికి ప్రయత్నించరు. కానీ మనం చూస్తాం అక్కడ ఎక్కడ యజ్ఞపత్నిస్, యజ్ఞ బ్రాహ్మణులు యొక్క స్త్రీలు, వాళ్ళు కూడా తన భర్తలు వద్దు అన్నా సరే వాళ్ళు కృష్ణుడికి దగ్గర వెళ్తారు, కృష్ణుడికి భోజనం పెడతారు, కృష్ణుడు ఏం చెప్తారు తిరిగి మీరు ఇళ్ళకి వెళ్ళండి అంటారు. కానీ వాళ్ళు ఏమంటారంటే, లేదు మా భర్తల్ని మాటలు తిరస్కరించి వచ్చాం కాబట్టి మేము తిరిగి వెళ్తే మా భర్తలు స్వీకరించరు అంటారనమాట. కానీ కృష్ణుడు చెప్తాడు ఏం కాదు, మీ భర్తలు స్వీకరిస్తారు, నేను మాటిస్తున్నాను, మీరు వెళ్ళండి అంటారనమాట. కొంతమంది వెళ్తారు, కొన్ని కొంతమంది మళ్ళీ కృష్ణుడి యొక్క మిమ్మల్ని చూసిన తర్వాత మీకు సేవ చేసిన తర్వాత మాకు ఇంక ఈ లోకంలో ఏదో సంబంధం లేదు, మీ విరహాన్ని మేము తట్టుకోలేమని చెప్పి కొంతమంది అక్కడే ప్రాణం విడిచిపెట్టేస్తారనమాట. సో దే ఆర్ గ్రేట్ డివోటీస్, ఎందుకంటే కృష్ణుడిని కృష్ణుడి విరహంలో సెపరేషన్ తట్టుకోలేక ప్రాణాన్ని విడిచిపెట్టిన వాళ్ళు, వాళ్ళు గొప్ప డివోటీస్. కానీ వాళ్ళకన్నా గొప్ప డివోటీస్ గోపికలు, ఎందుకంటే వాళ్ళు ఈ యజ్ఞ బ్రాహ్మణుల స్త్రీలకు ఉన్న ప్రేమ కన్నా గోపికల ప్రేమ ఇంకా పెద్దది. అయినా సరే అంటే వాళ్ళకి ఇంకెంత కృష్ణుడి విరహంలో బాధను ఉంటుంది వాళ్ళకి, అయినా సరే ఆ బాధ ఉన్నా సరే వాళ్ళు ప్రాణం విడిచిపెట్టరు, ఎందుకంటే మళ్ళీ కృష్ణుడు వస్తాడేమో, మళ్ళీ కృష్ణుడు సేవ చేసిన అవసరం వస్తుందేమో, ఎవరు చేస్తారు నేను చేయకపోతాను చెప్పి కృష్ణుడి కోసం వాళ్ళు ఇంకా సేవ చేస్తారనమాట. సో దిస్ ఇస్ సంథింగ్ నా మన స్థాయిలో చెప్పాలంటే మనము వీటిలో 1% అంటే 0.1% కూడా మనకి లేదు. కానీ ఇవి చర్చించుకోవడం ద్వారా మనకి అర్థం ఏం అర్థం చేసుకోవచ్చు, దీన్ని మనం అనుకరించలేము అనుసరించవచ్చు అనమాట. వీ కెన్ సీ దాట్ ఒక ఒక ప్రేమకి పరాకాష్ఠ అంటే ఎలా ఉంటుంది. నెక్స్ట్ అంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి మనం వెళ్ళాలి అనుకుంటాము కానీ మన ఆ యొక్క కోరిక అంత దృఢంగా ఉండదన్నమాట, ఎందుకంటే నిజంగా అక్కడ ఏముంటుందో తెలియదు, ఏమో మనకు ఐడియా ఉండదు. కానీ ఈ యొక్క మనము రామాయణము భాగవతము చైతన్య చరితామృతం చదివినప్పుడు ఓకే శుద్ధ భక్తుల మధ్య సంబంధాలు ఇలా ఉంటాయా, శుద్ధ భక్తులు భగవంతుని ఇంతలా ప్రేమిస్తారా, ఇందులో ఇంత ఆనందం ఉంటుందా అనే ఒక మనకి ఒక కన్విక్షన్ వస్తుంది. ఆ కన్విక్షన్ వచ్చినప్పుడు మనం కూడా ఒక చిన్న అడుగు ముందుకేస్తాం అనమాట, నిస్వార్థంగా కృష్ణుడికి సేవ చేయాలి అని చెప్పి ఒక అడుగు ముందుకేస్తాం. ఆ అడుగు ముందుకేసినప్పుడు మన చిన్న ప్రయత్నం చేస్తాము, కానీ కృష్ణుడు ఆ చిన్న ప్రయత్నాన్ని కూడా భూతద్దంలో చూసి మనకి ఆ యొక్క నిస్వార్థమైన భక్తి చేలో ఉన్న ఆనందాన్ని మనకు కొంచెం రుచి చూపిస్తాడు అనమాట. ఆ రుచి ఎప్పుడైతే మనం చూస్తామో వెంటనే మనకి పూర్తిగా కన్విన్స్ అయిపోతాం, ఎస్ కృష్ణ సర్వీసిఫైడ్ ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ అని మనం పూర్తిగా కన్విన్స్ అయిపోతాము. ఆ తర్వాత మనము ఇంకా నిస్వార్థంగా కృష్ణుడు సేవ చేయడానికి ముందుకు వస్తాం అనమాట. సో ఇటువంటి మనము ధ్రువ మహారాజ్, శ్రీ భరత్ మహారాజ్ వీళ్ళ చరిత్ర చదివినప్పుడు ఏ రకంగా వాళ్ళు శ్రీరాముడికి సేవ చేశాడు, భరతుడు అలాగే సేవ చేశాడు అనమాట. రాముడు తిరిగి వచ్చే వరకు 12 ఏళ్ళ పాటు అతను రాముడు ఏం స్వీకరించేవాడు అదే స్వీకరించేవాడు, అదే వస్త్రాలు వేసుకునేవాడు, రోజు రామ పాదులకు నమస్కరించేవాడు, రామ పాదుకుల తరపున అతను రాజ్యం చేశాడు. తర్వాత అరణ్యవాసం అయిన తర్వాత రాముడు తిరిగి ప్రయాణం అవుతున్నప్పుడు రాముడికి హనుమంతుడు చెప్తారనమాట, నువ్వు వెళ్ళి చెప్పు భరతుడికి ఏమనంటే ఏమని చెప్పమంటాడు కి ఇలాగ రాముడు తిరిగి వస్తున్నాడు అని చెప్పి. భరతుడికి 12 ఏళ్ళు తెలుసు, 12 ఏళ్ళు గడిచిపోయాయి అని చెప్పి భరతుడు యాక్చువల్ మెంటల్ గా ప్రిపేర్ అయిపోతాడు, రాముడు కానీ ఇంకొక రోజు రాకపోతే నేను ఆత్మాహుతి చేసుకుంటాను అని చెప్పి భరతుడు మెంటల్ గా ఆల్రెడీ ప్రిపేర్ అవుతాడు. ఆ టైంలో హనుమంతుడు వస్తాడు, చెప్తారు ఈ విధంగా రాముడు యుద్ధం గెలిచాడు, సీతమ్మ వారిని తిరిగి తీసుకుని వస్తున్నాడు అని చెప్పి రాముడు చెప్తాడు. వాళ్ళకి చెప్పు, అప్పుడు భరత మహారాజు యొక్క ఎక్స్ప్రెషన్ చూడు, ఆయనలో ఒక్క శాతమైనా సరే ఎటువంటి సంకోచం లేకపోతే హెజిటేషన్ ఉంటే నేను అయోధ్యకి తిరిగి వెళ్ళను, అది భరతుడికే వదిలేస్తాను అని చెప్పి. సో వెన్ హనుమాన్ టెల్స్ దిస్ టు భరత్, భరత్ మహారాజు ఆనందానికి అవధులు లేవు అనమాట, ఎంతో సంతోషిస్తారనమాట. అప్పుడు హనుమంతుడికి కన్విన్స్ అవుతారు, ఎస్ భరత మహారాజుకి ఒక్క శాతం కూడా రాజ్యం మీద మమకారం పెరగలేదు, అన్ని ఏళ్ళు సేవ చేశాడు అయినా సరే మమకారం పెరగలేదు. కొన్నిసార్లు మన మందిరంలో 1-2 సార్లు సేవ చేస్తాము, 1-2 సంవత్సరాలు దానికే మనము ఆసక్తులు అయిపోతాం. అరే నేను సేవ చేస్తాను టెంపుల్కి, నా మాట ప్రెసిడెంట్ వినాలి, నా మాట వీలు వినాలి, నా గౌరవం ఇవ్వాలి అని అనుకుంటాం అనమాట. కానీ ఇక్కడ భరతుడు 12 అన్నేళ్ళు సేవ చేసి రాజ్యాన్ని సేవ చేశాడు, రాజులా పాలించాడు, కానీ తర్వాత రాముడు వస్తున్నాడంటే ఆనందంగా పక్క తప్పుకోవడానికి రెడీ అవుతాడు అనమాట. రాముడు కూడా హనుమంతుడు చెప్తాడనమాట, భరతుడు హృదయంలో ఒక ఇసుమంత అయినా సరే రాజ్యం పట్ల లేకపోతే రాజసింహాసనం పట్ల ఆసక్తి లేదు అని చెప్పి భరతుడు గురించి హనుమంతుడు చెప్తారు శ్రీరామచంద్రుడికి. సో దెన్ లార్డ్ రామ్ కమ్స్ అండ్ భరత్ అండ్ ఆల్ ది స్టే హ్యాపీలీ. సో దిస్ ఈజ్ లిటిల్ బిట్ అబౌట్ భరత్ మహారాజ్. సో మన భరత్ మహారాజ్ కంక్లూజన్ లో చూసినట్లయితే, భరత్ మహారాజ్ జీవితంలో నాకు మొన్న నిన్న శ్యామ్ ప్రభు చెప్పారనమాట, ప్రభు మీరు స్టోరీ చెప్పిన లాస్ట్ లో లెసన్స్ ని సమరైజ్ చేయండి అని చెప్పి. సో ఐఎమ్ సమరైజింగ్ ద లెసన్స్. సో ఫస్ట్ లెసన్ ఇస్ దాట్ అసోసియేషన్ ఆఫ్ ఎన్వియస్ పీపుల్. ఎన్వియస్ అంటే ఎన్వి అంటే ఈర్ష్య, ఈర్ష్యతో నిండిన హృదయం ఎప్పుడు ఎదురువాడి పట్ల దాన్ని ఏంటి క్రిటిసిజం అంటే తెలుగులో ఏమంటారు క్రిటిసిజంని, నింద పరనింద అనుకుంటాను. సో ఎవరి హృదయం అయితే ఈర్ష్యతో ఉంటుందో వాళ్ళు వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతారు, వేరే వాళ్ళ గురించి నిందలు వాళ్ళు మాట్లాడతారనమాట. అటువంటి వాటి నుంచి వాళ్ళ నుంచి మనం దూరంగా ఉండాలి. అది వాస్తవం కావచ్చు అవాస్తవం కావచ్చు. కొన్నిసార్లు మనం అవి వింటాము, తర్వాత మనం జడ్జ్ చేస్తామన్నమాట. అలా జడ్జ్ చేసినప్పుడు ఎదురు వైష్ణవుడు సీనియర్ డివోటీస్ నుంచి మనం లాభాన్ని పొందలేం. చూడండి, ఎప్పుడైనా సరే ఒక వైష్ణవుడి నుంచి మనం లాభాన్ని ఎలా పొందుతామంటే, ఆ వైష్ణవుడు నోరెత్తితే తెలుస్తుంది ఎవడు ఏంటా అన్నది. నోరెత్తినంత వరకు ఎవడు సాధువో ఎవడు ఫకీరో తెలియదు మనకి. కానీ మనం ఒక వైష్ణవుడి గురించి ముందుగానే తప్పుగా అభిప్రాయం వచ్చేస్తే అతను నోరెత్తే లోపలే మనం అతని జారిపోతాం, అతను దూరంగా చెల్లిపోతాం, అప్పుడు నువ్వు అతని సాంకేతాన్ని ఎలా తీసుకోగలవు. సో వీ షుడ్ ఆల్వేస్ బీ యూ నో అవాయిడ్ దోస్ హు ఆర్ ఎన్వియస్. ఇక్కడ ఇంత స్టోరీ ఎందుకైందంటే మందర వల్లే అయింది కదా. కాబట్టి అటువంటి మందర మన జీవితాల్లో కూడా ప్రతి మందిరంలో కూడా కొన్ని మందరాలు ఉంటాయి, అటువంటి మందరాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. ఇది మొదటిది. ఓకే, విమర్శ ఎవరో రాశారు, క్రిటిసిజం అంటే విమర్శ అని చెప్పి విమర్శించే వాళ్ళని. సో ఇది ఒకటి. సెకండ్ది ఏంటంటే ఫాల్స్ కంపాషన్. ఫాల్స్ కంపాషన్ అంటే, కంపాషన్ అంటే యాక్చువల్ కంపాషన్ అంటే దయా జాలి అంటాము. ఎక్కడంటే కైకేయి భరతుని పట్ల ఫాల్స్ కంపాషన్ చూపించిందనమాట. ఫాల్స్ కంపాషన్ అంటే నా కొడుకుని ప్రేమ, కానీ అది నిజంగా భరతుడికి ప్రేమ, నిజంగా అది భరతుడికి మంచికైనా కాదు. కాబట్టి భరతుడు ఆ ప్రేమ అమ్మో సరే ఎంత లేదన్నా తల్లి ప్రేమగా నాకు చేయమని చెప్పింది కాబట్టి చేస్తానని అనుకోలేదు. తల్లి కాదు కాదు కదా, ఎవరు అక్కడ అడ్డు వచ్చినా సరే భరతుడిని రాముడి నుంచి విడదీయలేరనమాట. అదేవిధంగా మన జీవితంలో కూడా కొన్ని కొన్ని సార్లు మన పట్ల ప్రేమతోనే అయ్యుండొచ్చు, కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ సమాజం కానీ మనల్ని మనల్ని కృష్ణుడి నుంచి వేరు చేయడానికి ప్రయత్నిస్తుంది. అటువంటప్పుడు మనము ఓకే వాళ్ళని మనము నిందించాల్సిన అవసరం లేదు, కానీ మనకు తెలియాలి, మనకు అర్థం కావాలి. భరతుడు అమ్మో కైకేయి ఫీల్ అవుతుందేమో అని చెప్పి కైకేయి మాటలని ఒప్పుకొని రాజ్యం చేస్తే ఏమైందో చెప్పండి. అలా చేస్తే రామాయణం జరిగి ఉండేదే కాదు. అదేవిధంగా ఈ ఫాల్స్ కంపాషన్ అనేది మంచిది కాదు. చాలాసార్లు మనము కుటుంబము స్నేహితులు సమాజము ఈ యొక్క ఒత్తిడిలోకి తలొగ్గి కొన్ని కొన్నిసార్లు భక్తి జీవితంలో కాంప్రమైజ్కి వెళ్తాము. దట్ వే వీ లూజ్ రామ్ ఇన్ అవర్ లైఫ్. భరతుడు రాముడిని కోల్పోయి ఉండేవాడు కైకేయ మాటలు వినుంటే, కానీ వినలేదు. అదేవిధంగా మనం కూడా వినకూడదు. సో థర్డ్ థింగ్ ఇస్ టూ మచ్ ఆఫ్ ఫాల్స్ ప్రైడ్ యూ నో మేక్స్ అస్ లూజ్ ద సర్వీస్. ఇది మూడవది. ఫాల్స్ ప్రైడ్ అంటే అహంకారం, అంటే అహంకారం మన మనలో అహంకారం ఉంటే మనం ఏం చేయాలి, మనకేమవుతుంది, మనము ఏ సేవని సరిగ్గా చేయలేము. ఎందుకు చేయలేము, ఎందుకంటే ఏ సేవ చేసినా సరే ఏదో ఒక విమర్శ వస్తుంది. గౌరంగపూర్ అంటారనమాట, నాకు చాలా ఇష్టమైన లైన్. ఆయన ఏమంటారంటే ఇస్కాన్లో నేను ఎవ్వరు ఏమీ అనకూడదు అంటే నువ్వు ఏం చెయ్యాలి అని అడుగుతారు మమ్మల్ని క్లాసులో. నేను మీ అందరిని అడుగుతున్నాను, మీరందరూ అడుగుతున్నాను, ఇస్కాన్లో మనల్ని ఎవ్వరు ఏమీ అనకూడదు అంటే మనం ఏం చెయ్యాలి, ఎవరని చెప్తారా? ఇస్కాన్లో మనల్ని ఎవరు ఏమీ అనకూడదు అంటే మనం ఏం చెయ్యాలి? సరే జవాబు చెప్తే నేనే చెప్పేస్తున్నాను. మనం ఎవరు ఏమనుకోవద్దంటే ఏం చేయాలంటే ఏమి చేయకూడదు. నువ్వు ఏమి చేయకుండా టెంపుల్కి రా, ప్రసాదం తీసుకో, కీర్తనలో పార్టిసిపేట్ వెళ్ళిపో, నేను ఎవరు ఏమి అంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు ఒక బాధ్యత తీసుకోవడం మొదలు పెడతావో అప్పటి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాదం సర్వీస్ చేస్తావు, ఇప్పుడు నేను ముందుకు వస్తున్నాను, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, అప్పటి నుంచి 100 మంది వెనకాల పడతానమాట. ప్రభుజీ బఫే చెయ్యాలి అని కొంతమంది అంటారు, కొంతమంది లేదు బంతి భోజనాలు పెట్టాలి అంటారు, కొంతమంది సాంబార్ ఇక్కడ వడ్డించాలి అంటారు, కొంతమంది అక్కడ వడ్డించాలి అంటారు అనమాట. సో ఏదో ఒక విమర్శ వస్తూనే ఉంటుంది. సో మనలో అహంకారం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనల్ని ఎవరైనా విమర్శిస్తున్నప్పుడు, ఎస్పెషల్గా మన అథారిటీస్ మనల్ని విమర్శించినప్పుడు మనం తట్టుకోలేం, ఏ నాకేం అవసరం అని చెప్పేసి వెంటనే సరే చదివేస్తాం అనమాట. సో దానివల్ల ఎవరికి నష్టం, మనకే నష్టము. సో భరతుడికి కూడా తన అహంకారం మీద తీసుకుని ఉంటే అతనికి ఎంతమందిని విమర్శిస్తే నాకేడ అవసరము అని చెప్పి అతను లైట్ తీసుకోవచ్చు. కానీ ఎవరు విమర్శించినా సరే నా సేవ ఆగకూడదు. నా సేవ ఏంటి, ఇప్పుడు రాముడిని తీసుకురావడం. రాముడిని తీసుకురావాలంటే కైకేయిని క్షమించాలి, క్షమించాడు అనమాట. సో తనల్ని తన మీద నన్ను జనాలు మెచ్చుకుంటున్నారా తిట్టుకుంటున్నారని పట్టించుకోలేదు. నా తక్షణ కర్తవ్యం ఏమిటి, నా యొక్క రాముడి సేవ, అదే ఆలోచించాడు. దిస్ ఇస్ థర్డ్ థింగ్, ఫాల్స్ ప్రైడ్ టేక్స్ అస్ అవే ఫ్రమ్ కృష్ణ. నాలుగవది ఏంటంటే, అసోసియేషన్ ఆఫ్ డివోటీస్ డజంట్ గ్యారంటీ ఎప్రిషియేషన్ ఆర్ కండమ్నేషన్, బట్ ఇట్ ఓన్లీ గ్యారంటీస్ సర్వీస్ అండ్ ప్యూరిఫికేషన్. అంటే భక్తుల యొక్క సాంగత్యం మనల్కి ఎప్రిషియేషన్ కండమ్నేషన్ అంటే విమర్శ, నెక్స్ట్ ప్రైజ్. ప్రైజ్ అంటే స్తుతి. స్తుతి విమర్శలు ఏది గ్యారంటీ కాదు, ఒకటే గ్యారంటీ ఏంటంటే శుద్ధీకరణ. శుద్ధీకరణ మాత్రం గ్యారంటీ అనమాట. అఫ్ కోర్స్ రెండోది కూడా గ్యారంటీ, ప్రసాద్, భక్తుల సంగతి అంటే ప్రసాద్ దొరుకుతుంది. ప్యూరిఫికేషన్ ఇది రెండు గ్యారంటీ, మిగతా గ్యారంటీ కాదు. యా ఫోర్త్ థింగ్, ఫిఫ్త్ థింగ్ ఇస్ దాట్ లార్డ్స్ ప్లెజర్ సూపర్ సీడ్స్ ఆల్ అదర్ డెసిషన్స్, ఆల్ అదర్ రీజన్స్ బిఫోర్ మేకింగ్ ఎనీ డెసిషన్. అంటే మనం జీవితం ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఫస్ట్ ఫ్యాక్టర్ ఏమైనా ఉండాలి, భగవంతునికి ఇది ఇష్టమైనదా కాదా అని ఆలోచించాలన్నమాట. దట్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియన్. సో భరతుడు చూశాడు, భరతుడికి కోపం ఉంది మందరిని కొట్టాలని చెప్పి, కానీ భరతుడు ఇప్పుడు నా వ్యక్తిత్వం ప్రూవ్ చేసుకోవడం ముఖ్యం కాదు, ఏంటి ముఖ్యము, రాముడు. సో రాముడికి ఇష్టమా లేదా, రాముడికి ఇష్టం లేదు కాబట్టి ఒక స్త్రీ మీద చేయిస్తే రాముడు సహించలేడు కాబట్టి, అది కూడా క్షత్రియులు, క్షత్రియులు అనేవాళ్ళు ఎప్పుడు స్త్రీ మీద చేయకూడదు అనమాట. కాబట్టి రాముడు సారీ భరతుడు ఆలోచించాడు రాముడికి ఇప్పుడు ఏమి ఇష్టము కాబట్టి తన కోపాన్ని అణుచుకున్నాడు అనమాట. సో యు నో వాట్ లార్డ్స్ ప్లెజర్ ఈజ్ ద నెంబర్ వన్ ఫ్యాక్టర్ బిఫోర్ మేకింగ్ ఎనీ డెసిషన్. అండ్ లాస్ట్ థింగ్ దట్ వి సీ ఈజ్ దట్ ఇట్ ఈస్ అవర్ క్వాలిటీస్ దట్ ప్లీజ్ ద లార్డ్. ఓకే, యూ కెన్ అదర్ దెన్ యువర్ వైష్ణవ క్వాలిటీస్ నథింగ్ ఎల్స్ కెన్ ప్లీజ్ లార్డ్. యూ కెన్ ఇంప్రెస్ అదర్స్ విత్ యువర్ అదర్ క్వాలిటీస్. మన్యే ధనాభి జనరూప తపస్సు దోజసి అని చెప్పొస్తుంది అనమాట. గజేంద్రుడు చెప్తాడు, గజేంద్రుడేనా కాదు ప్రహ్లాదుడు చెప్తాడు అనమాట, కి ఈ ధనం జనం సౌందర్యం శక్తి సామర్థ్యాలు నెక్స్ట్ తెలివితేటలు ఇవన్నీ బయట వాళ్ళని ఆకర్షిస్తాయేమో కానీ నీ కృష్ణుని ఆకర్షించలేవు, రాముడిని ఆకర్షించలేవు. రాముడిని ఏం ఆకర్షిస్తుంది? మన యొక్క వైష్ణవ లక్షణాలు అది. సో రాముడు భరతుడి విషయం చెప్తాడు అనమాట, అంటారు కదా రాముంటాడు, మై డియర్ భరత, బికాజ్ యు ఆర్ హంబుల్ ఐఎమ్ షూర్ యూ విల్ రూల్ ద కింగ్డమ్. నువ్వు వినయంగా నీలో నీ వినయాన్నే నీ వినయమే నిన్ను రక్షిస్తుంది, నువ్వు రాజ్యాన్ని రూల్ చేయగలవు. సో రామ్ డజంట్ సే నువ్వు శక్తివంతుడు కాబట్టి నువ్వు రాజ్యాన్ని పాలించగలను. రాముడు ఏమంటే నువ్వు నీలో వినయం ఉంది కాబట్టి నువ్వు రాజ్యాన్ని పాలించగలవు చెప్తాడనమాట. రెండోది ఏమంటారంటే నేను రాజ్యాన్ని స్వీకరిస్తున్నాను నీ ప్రేమని స్వీకరిస్తున్నాను అంటాడు రాముడు. అంటే రాముడిని ఒప్పించగలిగాడు భరతుడు. ఎలా ఒప్పించగలిగాడు? తన యొక్క వైష్ణవ లక్షణాలతో నిస్వార్థమైన సేవతో రాముడు మనస్సును గెలుచుకున్నాడు, రాముడిని ఒప్పించగలిగాడు అనమాట రాజ్యాన్ని తీసుకోమని చెప్పి. రాముడు తరపున భరతుడు పాలించాడు కానీ యాక్చువల్గా రాముడు స్వీకరించినట్టే కదా. సో ఈ విధంగా మన యొక్క వైష్ణవ గుణాలు మాత్రమే మనల్ని కృష్ణుడికి రాముడికి దగ్గర చేస్తాయి, మిగతావి ఏది భగవంతుని ఆకర్షించలేదనమాట. ఎందుకంటే మిగతా గుణాలని మిగతా క్వాలిఫికేషన్స్ అన్ని భగవంతుడే మనకి ఇస్తారు కాబట్టి వాటి నుంచి మనము భగవంతుని ఆకర్షించలేము. భౌతిక ప్రపంచాన్ని ఆకర్షించవచ్చు కానీ భగవంతుణ్ణి ఆకర్షించలేని ఇది మనకు అనవసరం. సో దిస్ వే వీ కెన్ సీ భరత్ మహారాజ్ ఎన్ని అతనికి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే అతడు రాముడి సేవని విడిచిపెట్టలేదు. రాముడి యొక్క ఇదే కోరుకున్నాడు అండ్ హీ ఈజ్ డ్యూటీ బౌండ్. సో ఎసెన్షియల్గా మనం చూసినట్లయితే భరత టు కంక్లూడ్ వాట్ ఈస్ భరత, భరత అంటే రాజ్య భరంతి బిభర్తి ఇది భరత. సో ఆ భారాన్ని మోసాడు. ఏంటో భారము ఫస్ట్ది, వితౌట్ లార్డ్ సర్వీస్ ఈ కన్సిడర్డ్ ఎవ్రీథింగ్ టు బి ఎ బిగ్ బర్డెన్. ఇది ఫస్ట్ ఆస్పెక్ట్. భగవంతుని సేవ లేనిది, భగవంతుడు లేని రాజ్యం అతనికి పెద్ద భారం. రెండోది, యా హీఈస్ విల్లింగ్ అప్ టు టేక్ ఎనీ బర్డెన్ ఫర్ లార్డ్ సర్వీస్. అంటే భగవంతుని కోసము ఎంత భారానైనా మోడీ రెడీ. రెండో మొదటి భారం ఏంటి? రాముడు లేని రాజ్యం. రెండో భారం ఏంటి? రాముడి కోసం రాజ్యాన్ని పాలించడం. సో ఈ రెండు భారాలని భరతుడు మోసాడు కాబట్టి, ఆ భారాన్ని మోసాడు కాబట్టి అందుకని అతను భరతుడు అనమాట. దట్ ఈస్ ద ఆల్ అబౌట్ మహారాజ్ భరత్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐఎమ్ సారీ ఈరోజు చాలా డిస్టర్బెన్స్ డిస్ట్రాక్షన్స్ వచ్చాయి. ఐ హోప్ రేపటికల్లా మనం దీన్ని పరిష్కరించాలని కోరుకుందాము. బట్ ఆల్ ద డివోటీస్ ఎవరెవరైతే, ఐ డోంట్ నో, మొదటిసారి నా జీవితంలో భరతుడు అంటే రామాయణం చెప్తున్నాను, ఐఎమ్ లైక్ ఏ క్రో, కాకితో సమానము. బట్ కృష్ణ కథ ఏంటంటే ఎవరు చెప్పినా సరే మధురంగానే ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్. దయచేసి నేను చెప్పిన దానిలో ఏదైనా తప్పు ఉంటే నాకు క్షమించండి. ఏదైనా కామెంట్స్ క్లారిఫికేషన్, యాక్చువల్గా ఈరోజు నేను గంట పావు క్లాస్ చెప్పి తర్వాత పావు గంట ప్రశ్నలు తీసుకుందాం అనుకున్నాను కానీ ఆల్రెడీ మనం బాగా లేట్ అయిపోయాము, 1 అవర్ లేట్. సో వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టుడే. రేపు మనము రైట్ టైం స్టార్ట్ చేసి వీ కెన్ టేక్ క్వశ్చన్స్ అనమాట. రేపు నేను హనుమాన్ గురించి చెప్తాను, ఆంజనేయుడి గురించి చెప్తాను. ముఖ్యంగా ఆంజనేయుడు రాముడు మొదటిసారి వాళ్ళు కలుసుకున్నప్పుడు జరిగిన సంవాదం గురించి చెప్తాను అనమాట. అది చాలా ముఖ్యం. ఒక గురు శిష్యులు, గురువు శిష్యుడు వాళ్ళ సంబంధం ఎలా ఉండాలి అనే కాన్సెప్ట్ని టచ్ అయిపోతున్నాను రేపు నేను. కాబట్టి మీకు ఖాళీ ఉంటే ఒకసారి అది మీరు కొంచెం చదువుకొని వస్తే మీరు ఇంకొంచెం నేను చెప్పిన దాన్ని కనెక్ట్ అవ్వగలరు అనమాట. थैंक यू वेरी मच. श्रील प्रभुपाद की जय. श्री रामचंद्र भगवान की जय. श्री सीताराम हनुमान लक्ष्मण हनुमान की जय. रामायण की जय. वाल्मीकि ऋषि की जय. रामनवमी महामहोत्सव की जय. श्रीपाद रामानुजाचार्य की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बो. हरे कृष्ण.
लॉक खोल के पॉज कर दे.
स्टॉप ना
स्टॉप करके रिकॉर्ड कर.